అత్యద్భుతమైన శ్రీ లలిత పరాభట్టారిక ఘట్టంలో నిన్నటి రోజు జగన్మాత లలితాదేవికి జగన్నాథుడు మహాకామేశ్వరుడికి వివాహ ఘట్టం చెప్పుకున్నాం. ఆ వివాహ ఘట్టానంతరం త్రిమూర్తులు తగి మిగిలినటువంటి దేవతలు యథాశక్తిగా వారికి వారికి తోచినటువంటి కానుకలన్నీ అమ్మవారికి ఇచ్చారట. ఆయుధాలు కొందరిచ్చారు, ఆభరణాలు కొందరిచ్చారు. ఆ తర్వాత అమ్మవారిని స్వామివారిని కలిపి దివ్యమైన విమానంలో కూర్చోబెట్టి ఒక్కసారి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు అంటే అసలు నిజానికి అది ఊరు ఎరిగింపు అని అర్థం. అంటే ఊరికి మొత్తానికి ఎరిగించుట అర్థమయ్యే వచ్చేవాళ్ళు ఎవరో తెలిసేలా చేయడమే ఊరు ఎరిగింపు. మనం పెళ్ళైన వెంటనే పూర్వం ఏంటంటే ఆ అల్లుడు ఆ అమ్మాయి ఇద్దరు కూడా ఊళ్ళో వాళ్ళకి తెలియాలని చెప్పేసి అమ్మాయి తాలూకు తండ్రి గారు వీళ్ళను రథంలోనో ఓ పల్లకీలోనో తెర తీయించి తిప్పేవారు. తద్వారా ఇది మా అమ్మాయి అల్లుడు ఈ నరసం అని చెప్పి ఊరు మొత్తానికి ఎరిగింపు చేయుట తెలిసేలా చేయడం. ఆ ఊరు ఎరిగింపు కాస్త కొంతకాలానికి ఊరేగింపు అయిపోయింది. రాన్ 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 రాను పదాలు ఇలా మారిపోతూ ఉంటాయి, వాటి ఇష్టం వచ్చినట్టు భ్రష్టు పడుతూ ఉంటాయి, చాలా చిత్రంగా మారిపోతూ ఉంటాయి అన్నమాట పేర్లు. అలాగే ఇక్కడ జగన్మాతని కూడా ఆ ప్రదేశంలో ఉండే మొత్తం అందరికీ కూడా పరిచయం చేయాలి, ఆమెను అందరికీ చూపించాలి, ఇది కామేశ్వరుడితో పాటుగా అని దేవతల సంకల్పం. అసలు జగన్మాత ఒకప్పుడు లేకపోతేగా, కానీ అందులో సామాన్యులు త్రిమూర్తులకే అర్థం చేసుకోవడం కష్టం అమ్మ శక్తి అంటే. ఇంకా సామాన్యుల సంగతి తెలిసేదే ఉంది, అందుచేత దేవతల కోసం అన్నట్లుగా అమ్మ కూడా ఒక రథాన్ని దివ్యమైనటువంటి విమానాన్ని సిద్ధం చేసుకుని అందులో అధిరోహించింది. ఆ విమానమేమో మంచి తామర పువ్వులు మొదలైన పుష్పాలతో 9 పుష్పాలతో ఉందని చెప్పాము. అందులో ఇద్దరు కలిసి ఎగిరారట. ఇంతవరకు నేను చెప్పుకున్నాం ఆ విమానపు యొక్క సుగంధం పీలిస్తేనే సమస్త రోగాలు నశిస్తాయట. ఆ విమానంలో అమ్మవారి యొక్క యాత్రా వర్ణన వింటేనే మనిషికి భవరోగములు తొలగుతాయి. పుట్టుకలో ఉండేటటువంటి సంసారంలో ప్రవేశించేవంటే ఈ భూలోకంలో పుట్టేమంటే నిత్యం ఏవో దోషాలు ఏవో పాపాలు చేయకుండా సాగవట మనకి. అంచేత దోషభూయిష్టమైనది ఈ శరీరము అన్నారు. ఇటువంటి వాటి ఉండే రోగాలు నశిస్తాయట. అమ్మవారు ఎగురుతూ ఉంటే వీణ వేణువు మృదంగములు మొదలైన ధ్వనులన్నీ మారుమ్రోగిపోతూ ఉన్నాయి. యయౌ వీధిం విహారేశ శోభయంతి నిజౌ జశ. వీధులలో ఆ నగర వీధులలో విహరిస్తూ ఉంటే జగన్మాత ఆమె శరీరము నుంచి వచ్చే కాంతి ఉంటుంది చూశారు. ఆ కాంతితో మొత్తం వీధులన్నీ పట్టపగలు వెలిగినట్టు వెలిగిపోతున్నటువంటి ఆ కాంతి శరీరపు కాంతి అనమాట. అటువంటిది మనకి భాగవతం దశమస్కంధంలో కృష్ణుడి యొక్క వర్ణన చేస్తూ కృష్ణుడు ఎక్కడ వెన్నలు దొంగిలిస్తాడు అనే భయం కొద్దీ చీకటి గదుల్లో పెట్టేవారట వెన్నకొండలు. ఆ గదుల్లో ఇంకా వెలుతురు వెళ్ళదనమాట, కటిక చీకటి. అక్కడికి వెళ్ళాలంటే ఆ ఇంటి వాళ్ళు కూడా కాగడాలు వెలిగించగలాలి. అటువంటి గదుల్లో ఉట్టి మీద పెట్టేవారట. కానీ కృష్ణుడి పిల్లమోకళ్ళు తీసుకుని అక్కడికి వెళ్ళడంతో ఈ కృష్ణుడి శరీరం మీద ఉండే కాంతితో ఆ చీకటి అంతా పోయి గది అంతా పట్టపగలైపోయేదిట. అప్పుడు ఆ గోపికలు గొల్లును గోలెట్లంటారు, అమ్మా యశోద ఎంత చీకటి గదుల్లో పెడితేనే నీ కొడుకు అడుగు పెడితే చీకటి పోతుంది ఆ ఇంట్లోకి, ఇంకా మా వల్ల కావడం లేదు చీకటి గదుల్లో పెట్టడం అన్నారట. అలాగా ఆ జగన్మాత వీధుల్లో అడుగు పెడితే పట్టపగల్లా ఉంటుంది ఏ ప్రదేశానికి వెళ్ళిన అంత మహాకాంతి. నిజ ఓజస తన సొంత తేజస్సుతోటి శరీరం మీద నుంచి వచ్చేటటువంటి ఈ తేజస్సుతోటి జగన్మాత వీధి అంతా కూడా ప్రకాశింపచేస్తూ విహరిస్తూ ఉన్నదట విమానంలో. ప్రతిహర్మ్యాగ్ర సంస్థాభి అప్సరోభి సహస్రశః. ఇక పెద్ద పెద్ద భవనాలు ఆ వీధుల్లో, ప్రతి భవనం యొక్క పైభాగంలో ఆ పైన టెర్రస్ అంటామే అటువంటి వాటి మీదకి ఆ భవనాగ్రం మీదకి వెళ్ళి అప్సరసులు వేలాది మంది నృత్యం చేస్తూ ఎగురుతూ వస్తున్నటువంటి అమ్మవారి విమానం మీద పుష్పాలు చల్లుతున్నారు యథాశక్తిగా. అంతేనా శుభచక్రాలు ఏమిటంటే ప్రాచీన కాలంలో ఇప్పుడంటే తగ్గిపోయాయి కానీ పేలాలు కుడుములు ఉండ్రాళ్ళు, కుడుములో వెళ్ళి 2 రకాలు ఉన్నాయి కానీ ఉండ్రాళ్ళని మాత్రమే కుడుములు అనేవారు. ఆ ఉండ్రాళ్ళు కూడా ఊరేగింపు చేసేటటువంటి వాళ్ళ మీదకి వెయ్యాలి. అయితే ఒక ఆవిడ డాక్టర్ గారి దగ్గరికి పరుగు పరుగుని వచ్చింది, డాక్టర్ గారు మా ఆయనకి వడదెబ్బ తగిలిందండి అని. ఇదేమిటమ్మా ఎండాకాలం అయితే వడదెబ్బ కానీ ఈ శీతాకాలంలో ఇందులో ఈ మార్గశిర మాసంలో వడదెబ్బ ఏమిటి అన్నారు డాక్టర్ గారు. ఏం లేదండి నేను వడలు చేశానండి, మెత్తగా లేవన్నాడు ఆయన, వడ విసిరు కొట్టే దెబ్బకి డామని పడిపోయాడు అని అందుట. అంచేత అది వడదెబ్బ అంటే. అలాగా ఉండ్రాళ్ళు అంటే చాలా శుద్ధిమెత్తగా మీద వేయడంతో పిగిలిపోవాలన్నమాట, అలా ముక్కలు ముక్కలు అయిపోవాలి, పొడుము పొడుము అయిపోవాలి, అటువంటి ఉండ్రాళ్లే చల్లాలి సుహానికని. అంతేగాని ఒక్క దెబ్బ కొడితే ఉండ్రాయి దెబ్బకి వీడు కాస్త తలకాయ పగిలిపోకూడదన్నమాట. అంచేత అమ్మవారి యొక్క రథం మీద వీళ్ళు కూడా సలాజ అక్షతహస్తాభి పురంద్రీ విశ్చవర్షిత, లాజలు అంటే పేలాలు, అక్షతలు పుష్పాలు, ఇప్పుడు మనం చెప్పుకునే మెత్తలు కొడుములు కూడా అమ్మవారి మీద విసిరారట. ఆ వర్షం కురిపించడం అంటే శుభానికి చిహ్నం కాబట్టి. రాముడు కూడా పట్టాభిషేకంలో ఊరేగుతున్నప్పుడు ఆయన మీద ఇలా వాళ్ళు నరాహ మోదక హస్తాశ్చానాడు, మోదకములు అంటే అవన్నమాట, ఆ మోదకములతో స్వామివారి మీద విసిరారట, అదొక ఆనందం. గాథాభిహి మంగళార్థాభిహి వీణా వేణ్వాది నిస్సనైహి, అమ్మవారు ఎలా ఆవిర్భవించింది, కామేశ్వరుడు ఎలా పుట్టాడు, వారి వివాహ ఘట్టం, త్రిమూర్తులు కానుకలు ఇవ్వడం, ఇవన్నిటిని ఏం చేశారట వాళ్ళు, అందంగా పాటల రూపంలో కూర్చారట. అలా పాటలు పాడుకుంటూ ఆ పాటలు అమ్మకే వినిపించడం మొదలెట్టారట. అంటే ఆమె చరిత్ర అంత పూర్వం జరిగినటువంటి దాన్ని అప్పుడే గేయాలుగా కూర్చి ఆ గేయాలు వినిపిస్తూ జగన్మాతను ఆనందపరిచారు. కొంతమంది గేయాలను నోటితో పాడారు గీతాలుగా, మరి కొంతమంది అదే పాటలను వీణల మీద వాయించారు వాద్య బృందాలు వాళ్ళు. ఇవన్నీ విని అందరూ సంతోషించారట. తుష్యంతి వీధి వీధీషు మంద మంద మథాయో, సంతోషిస్తున్న జగన్మాత ఆ గేయాలు విని ఆనందపడుతూ భక్తులకి ఇంత అభిమానం ఉన్నది కదా అనుకుంటూ ప్రతి వీధి తిరగడం. ఎలా తిరిగిందంటే దబాదబ పరిగెత్తడం కాదు, ఒక్కొక్కసారి టైం అయిపోయినప్పుడు చుట్టూతో ప్రదక్షిణ పరిగెడుతూ ఉంటాం మనం, ఏం చేస్తాం టైం కోసం. అలా పరిగెట్టడం నిజానికి అది ప్రదక్షిణలో భాగం కాదు, కొంచెం జాగ్రత్తగా మెల్లిగా తిరగాలి. కానీ మనకి ఎంతసేపు ఎప్పుడు ప్రదక్షిణ, 108 ప్రదక్షిణలు చేసేవాడు ఒకళ్ళు, ఏ వీళ్ళ పరుగే పరుగు పరుగో పరుగు, ఒత్తప్పుడు వీళ్ళ జీవితంలో అంత పరిగెత్తరు కానీ ఆ టైంలో పరిగెడుతూ ఉంటారు. ఆ పక్క ఉన్నవాడిని ఢామ్ ఢీమ్ అని గుద్దుకుపోతూ ఉంటారు. ఓసారి నన్ను వాళ్ళు కొట్టేస్తే కింద పడిపోయినంత పని అయిపోయింది, స్పృహ తప్పిపోయింది. అయితే అదృష్టవశాత్తు దగ్గరలో హాస్పిటల్ ఉంది కాబట్టి బతికి పట్టగట్టాం. చెప్పొచ్చింది ఏమిటంటే అంత వేగంగా ప్రదక్షిణం చేయడం శాస్త్రానికి సమ్మతం కాదట. సరే టైం అయిపోయి వేరే విషయం, అది వేరే విషయం. కానీ సాధ్యమైనంత వరకు మందముగా తిరగాలి, ఎక్కువ వేగం కాకుండా తిరగాలి, లేదా ప్రదక్షిణ తగ్గించుకోవాలి. అందుకని అమ్మవారు లోకానికి ఈ విషయం చాటడం కోసం మందం మందం అథాయయో మెల్లి మెల్లిగా పల్లకీ మీద పెడుతోంది. ఆయసర మధ్యాహ్నం చెప్పేసి ఆ మొత్తం రథాలు కూడా చూడండి లాక్కుపోతుంటారు, వై అని అరుచుకుంటూ పోసు, అలా వెళ్ళకూడదు. పల్లకీలు రథాలు విమానాలు వీటి మీద దేవుణ్ణి ఊరేగించేటప్పుడు మెల్లమెల్లగా వెళ్ళాలి. వెనకాతలు ఎవడో తుపాకీతో కాల్చేస్తాడేమో అన్నట్టుగా పరిగెత్తకూడదు, అదన్నమాట శాస్త్రం. అది లోకానికి నిరూపించడం కోసమని అమ్మ కూడా మెల్లమెల్లగా ఆ విమానంలో వెళ్ళేదిట. ప్రతి గృహ్యాప్సరోభిస్తు కృతం నేరాజన విధిం, పైగా ఇంకో శాస్త్రం చెప్పారు ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఆగడమట. ఆ ఇంటిలో ఉండే అప్సరస స్త్రీలు వచ్చి నేరాజనం ఇచ్చేదాకా ఉండేదిట అమ్మవారు. అమ్మ జగన్మాత అనుగ్రహించింది వాళ్ళని, ఇంటింట ఆగడం అన్నమాట ఆ గడప దగ్గర. ఇంట్లో వాళ్ళు వచ్చి హారతి ఇచ్చేదే కదిలేదు కదట. మరి మనం ఇప్పుడు ఎక్కడ, మనం ఇప్పుడు కారుల్లో ఊరేగుతున్నాం కనుక ఈ పెట్రోల్ అయిపోతుంది డీజిల్ అయిపోతుంది కంగారు కనుక అమ్మవారికి కూడా హడావుడి పడిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ శాస్త్రవిధి అయితే మాత్రం ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి నేరాజనం ఇవ్వాలి. ఇంటి వాళ్ళు ఇవ్వం పొమ్మంటే అది వేరే విషయం, సాధ్యమైనంత వరకు ఒక క్షణమైన అక్కడ ఆగి వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు కదలాలి. అందుచేత అమ్మ అక్కడ ఆగడం, వాళ్ళు ఇచ్చే నేరాజనాదులు అందుకుంటాం, ఆ తర్వాత ముందుకు వెళ్ళడం జరిగిందిట. ఈ విధంగా ఒక్క 15 సంవత్సరాల కాలం ఆ విమానం మీద తిరగవలసి వచ్చిందట జగన్మాతకి. అలా తిరిగిన తర్వాత అవరుహ్య విమానాగ్రహత్ ప్రవివేశ మహాసభాం, అమ్మవారు విమానం మంచి కిందకి దిగింది. దిగి నాయనలారా ఇది కృతయుగానికి సంబంధించినటువంటి ఊరేగింపు నాయన, ఇలాగ ఊరేగింపు ద్వాపరంలో కలియుగంలో కుదరవు, అక్కడ కించిత్ కాలం ఆగడం మళ్ళీ వెళ్ళిపోతూ ఉండడం మహావేగం కానీ అలాగని అత్యంత అల్పకాలం ప్రయాణం చేయడం కానీ రెండు అక్కడ కుదరవు, కాబట్టి క్షణకాలం సేపు అక్కడ ఆగుతూ ఉండడం మళ్ళీ ముందుకు సాగుతూ ఉండడం అనేది కలికాలానికి ముఖ్యంగా వర్తిస్తుంది అని చెబుతూ, లేకపోతే ఈ కలికాలంలో ప్రతి వాళ్ళు పూర్వం ఆగాలంటే 15 ఏళ్ళు వీడు తిరగారంటే అయిపోతారు. అందుకని వీళ్ళకి కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని రకాలైనటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో సడలింపులు ఉంటూ ఉంటాయన్నమాట. ఆ తరువాత విమానము నుండి దిగి జగన్మాత ఆ దేవతలందరూ తనని చుట్టుముట్టి వస్తూ ఉండగా మహాసభలో ప్రవేశించింది. సింహాసనం అధిష్టాయ సహదేవేన శంభునా, కామేశ్వరునితో పాటుగా ఆయన చెయ్యి పుచ్చుకుని సింహాసనం మీద కూర్చున్నది. అదిగో అప్పుడు అమ్మవారిని శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నారు. శుభప్రదమైనటువంటి సింహాసనం మీద ఆ పరమేశ్వరునితో పాటు ఆమె అధిష్ఠించిందట. యద్యద్వాంఛతి తత్రస్థ మనసైవ మహాజనాః సర్వజ్ఞ సాక్షిపాదేన తత్కామాన పూరయత్. వెంటనే జగన్మాత మొట్టమొదటిసారిగా వివాహానంతరం సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరెవ్వరు ఏమి కోరారో ఆ కోరికలన్నీ తీరుస్తూ, మహాజనులారా మీ మనస్సులో ఉండేటటువంటి సక్రమమైన కోరికలన్నీ పూర్తవుతాయి. సక్రమం అని చెప్పకపోతే పక్కవాడు మరణించాలో లేకపోతే వాడు కొంప కోల్లేరైపోయిన ఇంటికి రావాలి ఇలాంటి కోరికలు కోరతాం మనం. మానవులం ఈ లక్షణాలు మనలో ఉంటాయి. అందుకని సకామములైతే వాటిని వెంటనే పూర్తి చేస్తాను అని చెప్పి అమ్మ అనడంతో వాళ్ళందరూ ఉత్తమములైనటువంటి కోరికలు కోరారట. ఎక్కువ మంది నిరంతరం జగన్మాత యొక్క సహస్రనామాదికాలు చదివేటటువంటి భాగ్యం అమ్మనే కోరారు. అంతకుమించి మాకు అవి కావాలి ఇవి కావాలన్నా భండాసుర వధ, జగన్మాత యొక్క పాదసేవ ఈ రెండూ కోరారట. ఆవిడ సర్వజ్ఞ అంచేత ఆ మొత్తం కోరికలన్నీ సాక్షిపాతేన సాక్షిస్వరూపుడైన కామేశ్వరుడి ద్వారా పూర్తి చేయించింది. తాను తీర్చరా, ఆయన ద్వారా తీర్చింది. ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, కొడుకు వచ్చాడు, అమ్మ సైకిల్ కొనిపెట్టంటాడు, కానీ తల్లి కొనిపెట్టదు, మీ నాన్నగారు వచ్చాక చెప్పి కొంటానంటుంది. ఈవిడదే ఆస్తి అవ్వచ్చు కాక, ఈవిడే అన్ని సర్వస్వతంత్రాలు అవ్వచ్చు, ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యం మొత్తం ఆవిడదే, లేకపోతే ఆవిడే ఉద్యోగస్తురాలు. అయినప్పటికీ కూడా విచిత్రం ఏంటంటే మీ నాన్న అడుగు కొని పెడతాను ఆయన అంటుంది. ఏమిటిది, అదో శాస్త్రం విచిత్రం అంతే. అలాగే అమ్మ కూడా వాళ్ళు కోరిన కోరికలని తాను తీర్చలేదట. సాక్షిపాతేన తత్తత్ కామానుపూరయత్తు, స్వామివారికి చెప్పి చేయించిందిట అంతే, కామేశ్వరుని ద్వారా కోరికలన్నీ తీర్పించిందిట. తద్దృష్ట్వా చరితం దేవ్యా బ్రహ్మా లోక పితామహః కామాక్షీతి తదాభిజ్ఞాం తదౌ కామేశ్వరీతి చ. ఈ అద్భుతమైన జగన్మాత చరిత్రంతా చూశాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మానందం పొందాడు. ఆహా, ఏమి చరిత్ర అమ్మవారిది, ఎన్ని లీలలు చేస్తోంది! ఆవిడ సర్వజ్ఞురాలు సర్వశక్తిమంతురాలు అయినప్పటికీ కూడా ఒక భర్తని సృష్టించుకుని ఆయన వరించింది, ఆయన ద్వారా కార్యక్రమాలు చేయిస్తోంది. అమ్మలో లీలలే విచిత్రాలు అనుకున్నాడు ఆయన. లోకపితామహుడు బ్రహ్మదేవుడు ఆనందపడిపోయాడు. కోరికలన్నీ తీర్చే ఈ జగన్మాతకి కామాక్షి అని పేరు పెట్టాడు. అంటే కోరికలు తీర్చే చూపులు కలది అన్నమాట అమ్మ. అమ్మ చూస్తే చాలు అవతలవాడి యొక్క కోరికలన్నీ తీరిపోతాయి. ఏమనుకుంటే వాడు సంకల్పిస్తే జగన్మాత చూపుతో వాడి యొక్క మనోవాంఛలను పూర్తి చేయగలదట. అందుకని కామాక్షి అన్నాడు. కామేశ్వరి అని మరొక పేరు పెట్టాడు. ఈ విధంగా రెండు పేర్లు అమ్మవారికి ఇచ్చి ఆ పేర్లతో తానే స్వయంగా అమ్మవారిని పాదాలకు నమస్కారం చేసి అర్చించాడట. ఆ సమయంలో ఆశ్చర్య మేఘము అని ఒక మేఘం ఆకాశంలోకి వచ్చిందట. ఆ మేఘం పేరే ఆశ్చర్య మేఘం. అది వచ్చి ఏం చేసిందిట, అమ్మ దగ్గర నిలబడి ఆ పైభాగంలో శిరస్సు భాగంలో మహార్హాణిచ వస్తువుని దివ్యాన్యాభరణానిచ చింతామణి కల్పవృక్ష కమలా కామధేనవ వరసపెట్టి ఆ ఆశ్చర్య మేఘం ముందు పుష్పవర్షం కురిపించింది, ఆ తర్వాత ముత్యాలు కురిపించింది, ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మొత్తం దేవతలందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ధరించడానికి వీలైనటువంటి మంచి మంచి వస్త్రాలు మంచి మంచి ఆభరణాలు ఇవన్నీ అందరికీ పంచిపెట్టిందిట. అమ్మవారి యొక్క కొలువు కూటానికి వచ్చిన తర్వాత ఖాళీ చేతులతో ఎవరు వెళ్ళకూడదు, మరి వాళ్ళందరికీ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. అందుకని అమ్మవారు ఆ మేఘాన్ని పిలిపించడం వల్ల ఆ మేఘం ఎవరెవరికి ఏ వస్తువులు ఎవరెవరికి ఏ రకములైన వస్త్రాలు అవసరమో అవి ఇచ్చిందిట. ఫలానా వాడికి ఈ వస్తువు ఇష్టం, ఒక్కొక్కడికి ఆ రకమైన వస్త్రాలు ఇష్టం, ఒక్కొక్కడికి ఈ రకమైన ఆభరణాలు ఇష్టం. చిత్రం ఏంటంటే ఆ మేఘం ఇచ్చే వస్త్రం కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి సరిగ్గా సరిపోయేవట. ఏదో టైలర్ దగ్గరికి వెళ్ళి వాడు కొలతలు ఇచ్చి కుట్టించినంత చక్కగా సరిపోయాయిట. అది జగన్మాత యొక్క అనుగ్రహం. వాళ్ళందరూ ఆ దివ్యమైన ఆభరణాలు ధరించారు, వస్త్రాలు కట్టుకున్నారు, కోరికలు తీర్చే వస్తువులన్నీ తీసుకున్నారు, ఆనందపడ్డారు. ఇంకా అక్కడ చింతామణి, కల్పవృక్షము, లక్ష్మీదేవి, కామధేనువు వీళ్ళందరూ కూడా ఆ మేఘంలోంచి ఆవిర్భవించారు. ప్రతివేశ్వ తతస్తస్తు పురోదేవి అజయాయతే, వాళ్ళు అమ్మవారికి ఎదురుగుండా నిలబడి అమ్మవారికి జయధ్వానాలు చేశారు. వాళ్ళందరూ అమ్మని సేవించారట. ఎవరెవరు, చింతామణి, కల్పవృక్షము, లక్ష్మీదేవి, కామధేనువు, ఇవి నాలుగు కూడా అమ్మను సేవించాయట. తాం సేవైకర సాకారాం విముక్తాన్య క్రియా గుణాః సర్వకామార్థ సంయుక్త కృష్యంత సర్వకాలికం. నిరంతరం అమ్మను సేవించడమే మా భాగ్యం. అమ్మ అనుజ్ఞ తీసుకుని లోకంలో ఎవరెవరికి ఏ ఏ రకములైన వాంఛలు ఉన్నాయో అవన్నీ తీర్చడమే మా లక్షణం. ఒక్కొక్కడికి కొన్ని కొన్ని ఇబ్బందులు అంత తేలికగా తీరవు, అటువంటి వాటి నుంచి విముక్తులను చేసి ఆ ఇబ్బందుల్లోంచి వాళ్ళని ఆనందపరచడం మా లక్షణం అని ఆ నాలుగు వస్తువులు కూడా సర్వకాలంలో వాళ్ళకి, అమ్మను ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ, ఆనందపరచడం కోసం లోక సంచారం చేయడం మొదలెట్టారట. అప్పటి నుంచి ఆ నాలుగు వస్తువులు స్థిరంగా ఎక్కడ ఉండవు, ఎవరెవరికి ఏ సమయంలో అవసరమో వాళ్ళకి అందిస్తూ మళ్ళీ సాగుతూ ఉంటాయి. అందుకే వాటిని చెంచల స్వరూపాలు అన్నారు. అమ్మవారు లక్ష్మీదేవి చెంచలే, మీరు ఎంత బంధించి కూర్చుందా ఉన్నా వీరువలో స్పెషల్గా అలా వండిపోదు ఆవిడ కూడా. ఆ రూపాయి అలా మారుతూ ఉండవలసిన చేతులు, అలాగే కామధేనువు, అలాగే కల్పవృక్షం, చింతామణి కూడా అన్నమాట. ఆ తరువాత పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, మహాదేవుడు పరమేశ్వరుడు, అలాగే వాసవుడు ఇంద్రుడు, మిగతా దిక్పాలకులు, సకల దేవతాగణాలు, దేవఋషులైనటువంటి నారదులు, సనకాదులు, యోగిని దేవతలు, మహర్షులు, మనువులు, వశిష్ఠుడు మొదలైనటువంటి దివ్య ఋషులు, తపోధనులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, ఆ తర్వాత దేవజాతి వాళ్ళు, మిగతా వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడికి అడుగుపెట్టారు. దివి భూమి అంతరిక్షేషు ససంవాదం వసంతియే, ఆకాశంలో కానీ భూమి మీద కానీ మధ్య మార్గంలో కానీ ఎక్కడెక్కడ ఎవరెవరు నివసిస్తున్నారో వారందరూ వచ్చారు. వారందరూ అమ్మవారి పురంలోనే అమ్మతో ఉండిపోవడానికి ఇష్టపడ్డారట. ఎందుకంటే అమ్మ ఏ క్షణంలో వీళ్ళకి ఆవిర్భవించిందో అప్పుడే భండాసురుడు ఓడిపోయి వెళ్ళిపోయాడుగా ముందే. భండాసురుడు దేవతలు యజ్ఞం చేస్తున్నప్పుడు మనం చెప్పుకున్నాం మొన్నటి రోజు కార్యక్రమంలో, వాడు వచ్చి ఆ దేవతలు చేసే యజ్ఞాన్ని పాడు చేయాలనుకోవడం, వెంటనే అమ్మవారి చుట్టూతో పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టేసిందని చెప్పాం. వాడు రకరకాల అస్త్రాలు వేశాడు, కానీ అవేమి ఆ అస్త్రాలకి కూలిపోయే గోడ మళ్ళీ సిద్ధం అవ్వడం, దాంతో ఇప్పుడు మన వల్ల కాదని భండాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఎప్పట్లో వాడి భయం లేదు వీళ్ళకి, అందుకని ఆనందంగా ఇక్కడే ఉండడం మొదలుపెట్టారు. పైగా అమ్మను ఆశ్రయించుకుంటే ఇక మనకు అన్ని కష్టాలు తొలగుతాయనే ఉద్దేశంతో నివతంతిస్వ తత్పురే అక్కడే ఉండిపోయారట. జగన్మాత మన అదృష్టం బాగుండి ఇక్కడ ఆవిర్భవించింది, ఇక మనం ఇంకో తోటికి ఇంకో తోటికి పోవడం ఎందుకని అక్కడే కొంతకాలం ఉండిపోయారట. ఏవం తద్వత్సలాదేవి నాణ్యత్రైత్యకిరాచనాత్ తోషయామాస సతతం అనురాగేణ భూయస. ఆ తల్లి కూడా వాళ్ళ మీద పుత్రవాత్సల్యంతో ఉండేది, ఎంత ప్రేమ, వీళ్ళందరూ తనకు పుత్రులు ఎట్టండి ఆవిడికి, అందుకని వీళ్ళందరితో పాటు కొంతకాలం ఉండిపోవాలనుకున్నదట. వాళ్ళందరినీ ప్రేమగా చూస్తూ లాలిస్తూ ప్రతిరోజు కొలువు తీరడం, వారి వారి కష్ట సుఖాలు విచారిస్తూ ఉండడం ఒక లీల చూపించేసింది అయితే అక్కడ కొంతకాలం భూలోకంలో. అవతారం ఎత్తిన కృష్ణుడు ఎలా అయితే యాదవుల కోసం ద్వారకా నగరంలో ఉండిపోయాడో కొన్ని వేల సంవత్సరాలు, అలాగే ఈ తల్లి కూడా అక్కడ ఉండిపోయిందిట. ఉండిపోయి వారందరినీ తోషయామాస సతతం, నిరంతరము కూడా అనురాగముతో పదే పదే తోషయామాస సంతోష పెట్టిందిట వాళ్ళని. ఇంకా ఆవిడ సంతోష పెట్టడమే విచిత్రం ఏంటంటే, ఆకలి కానీ తప్పిక కానీ ఇవి లేవటండి ఆ పురంలో ఉండేవాళ్ళు, ఎవరికి అమ్మవారి సన్నిధానంలో ఉండేవాళ్ళకి. ఆ వీట నుండి వారికి భావింపగలే ఉక్షుత్తి ప్రసాదులు తద్దేవి ప్రసాదములచే. ఆ దేవి ప్రసాదం వల్ల ఆ వీటిలో ఉండేవారెవరికి క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే తప్పిక ఎవరికి లేవు. అసలు క్షుత్తు పిపాస ఈ రెండు ఉండేవి ఎవరికంటే భూలోకవాసులకే ప్రధానంగా. దేవతలకు కూడా ఉంటుంది, యజ్ఞంలో ఉండే పదార్థం తింటే వాళ్ళకి తగ్గుతుంది, యజ్ఞ పదార్థాలు వాళ్ళకి కావాలి. ప్రస్తుతం యజ్ఞాలు లేవు ఈ పండాసురుడు వచ్చాక. అయినప్పటికీ క్రతువులు లేకపోయినా అమ్మ సన్నిధానం వల్ల వాళ్ళకి క్రతువుల్లో వచ్చే పదార్థం లాంటి పదార్థం లభించడం వల్ల ఆకలి తప్పికలు లేవు. ఇక భూలోకవాసులైనటువంటి ఋషులు వాళ్ళు ఆవిడ దగ్గర ఉన్నారు, వాళ్ళకి క్షుత్తిపాసాదులు లేవు. ఇక సరే సరే త్రిమూర్త్యాదులకు వారు ఆనందరసాబ్ది మగ్గులై నిరంతరం అమ్మ దగ్గరే ఉండిపోయారు. వాళ్ళకి మొదటి నుంచి క్షుత్తిపాసాదుల బాధ లేదు ఎప్పుడూ కూడా. ఈ విధంగా అందరినీ ఆనందపడుతున్నది ఆ జగన్మాత. మొత్తం అందరికీ రాజ్ఞి అయి, మహారాజ్ఞి అయి, భూలోకము భువర్లోకము మొదలైన వాళ్ళందరినీ కూడా ఆనందపరుస్తున్నది. విద్వాంసులందరూ అక్కడ పోగుపెట్టారట, పండితులందరూ అమ్మవారి దగ్గరికి చేరారట. విదుష సకలేప్సితాం, పండితులందరికీ కూడా కోరికలన్నీ తీర్చిందిట. తనను గురించిన చరిత్రలు రాసే పండితులందరూ వస్తారు, వారందరికీ కూడా రకరకాలైనటువంటి కానుకలతో ఆశీర్వాదాలతో వాళ్ళని అనుగ్రహించిందిట. రాజ్ఞి దుదోహాభీష్టాని సర్వభూతల వాసిన భూలోకంలో ఈ నగరం నిర్మింపబడింది గనక ఆ తల్లి మొత్తం భూలోకవాసులందరికీ కూడా సర్వభూతల వాసిన అమ్మని స్పెషల్గా మనకు క్వాలిఫికేషన్ ఇచ్చాడు. సమస్త భూలోకవాసులందరికీ కూడా ఆవిడ అభీష్టాని దుదోహ, ఆవు పాలు పితికితే దివ్యమైన క్షీరాలు ఎలా వస్తాయో కోరికలు అనేటటువంటి పాలు అందరికీ పితికిచ్చిందిట వాళ్ళందరికీ ఆ తల్లి. త్రిలోకాలకి మహీపాలు రాలి నా తల్లి. ఆ కామేశ్వరునితో పాటు అక్కడ ఎంతకాలం ఉన్నదట కొలువు తీరి దేవతలతో త్రిమూర్తులతో వీళ్ళందరితో మొత్తం అన్ని లోకాలు వదిలిపెట్టి ఆ ప్రదేశంలో ఒకరోజు రెండు రోజులు కాదు, దశవర్ష సహస్రాణి యయు క్షణ యవాపర. 10,000 సంవత్సరాల కాలం వండిపోయింది. ఎందుకు ఇంతకాలం? భండాసురుడిని సంహరించడానికి పుట్టింది కదండి మరి అమ్మ, వెంటనే వెళ్ళిపోవాలిగా. అలా వెళ్ళటం అమ్మ యొక్క లక్షణం కాదు. భండాసురుడు ఆవిడికి పుత్రుడే, ఇక్కడ ఒకడు పుత్రుడు ఒకడు అపుత్రుడు కాదు. కానీ వీడు ఈ తన దగ్గర శక్తి ఏమిటో పరీక్షించి చూశాడు ఒకసారి. తాను సృష్టించినటువంటి ప్రాకారాన్ని భస్మం చేయడానికి ప్రయత్నించి అందులో విఫలుడై పారిపోయాడు. కాబట్టి వాడికి బుద్ధి వచ్చి ఉండాలి. చూద్దాం, ఈ 10,000 సంవత్సరాల్లో వీడు ఏమైనా మార్పు చెందుతాడేమో. తనంతట తాను మారితే వాణ్ణి శిక్షించకూడదు. తల్లి లక్షణం ఏంటంటే క్షమించడం సాధ్యమైనంత వరకు. వీడు ఈ దేవద్వేషము, సమస్త ప్రాణుల మీద ఉండే ద్వేషము విడిచిపెడతాడేమో. అలా విడిచిపెట్టి బాగుపడితే వాణ్ణి కూడా అనుగ్రహిద్దాము అని చూసిందిట అమ్మ. అందుకే ఈ 10,000 సంవత్సరాలు వాడికి టైం ఇచ్చింది. వాడు మారితే అప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు, మారకపోతే అప్పుడు చూద్దామని. ఎలాగో ఈ 10,000 సంవత్సరాలు భూతల వాసులలో చాలామంది అమ్మ దగ్గరే ఉన్నారు. దేవతలు మిగతా వాళ్ళందరూ అమ్మ దగ్గర పూర్తిగా ఉన్నారు. కొందరు మానవులు తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మ దగ్గరే ఉన్నారు. అందుచేత ఈ రాక్షసుడి యొక్క బుద్ధి మారచ్చు అని ఆవిడ చూసిందిట. ఈ తల్లి సన్నిధానంలో వాళ్ళకి 10,000 సంవత్సరాలు క్షణ ఇవాపరహ, క్షణాల్లో గడిచిపోయేటండి. ఏయుహు అన్నాడు, గడిచిపోయాయి. ఎలాగా 10,000 సంవత్సరాలు 10 క్షణాలు అన్నట్టు అయిపోయాడు. అది ఎలా ఉన్నా ఈ అమ్మవారి పురాణం చెబుతుంటే రోజు సాయంకాలం అక్కడ చెబుతున్నట్టే ఉంది నాకు. నెలవాళ్ళు అప్పుడు ఇట్టే అయిపోయినట్టు అయిపోయింది. 23 రోజులు గడిచిపోయాయి, ఇంకా వారంలోకి వచ్చేసి అప్పుడే క్షణాలు తొలిపోయినట్టే తొలిపోతూ ఉంటాయి. 10,000 సంవత్సరాలు అమ్మ సన్నిధానంలో వాళ్ళకి యుగాలు ఇలా గడిచిపోయాడు చాలా తేలిగ్గా. తత కదాచిదాగత్య నారదో భగవాన్ ఋషికి ప్రణమ్య పరమాం శక్తిం ప్రోవాచ వినయాన్విత. ఇలా 10,000 సంవత్సరాలు గడిచాక ఆఫ్టర్ 10,000 ఇయర్స్ ఒకరోజున నారాయణ నామస్మరణం చేసుకుంటూ నారద మహర్షి భగవత్ స్వరూపుడు, దేవఋషి, జ్ఞానస్వరూపుడు అమ్మ దగ్గరికి అడుగుపెట్టాడు. ప్రణమ్య పరమాం శక్తిం, అమ్మవారికి నమస్కారం చేశాడు. పరాశక్తికి పాదాల మీద తల మోపి నమస్కరించి వినయాన్విత ప్రోవాచ, వినయంతో ఇలా అన్నట్ట. ఎప్పుడైనా కొంచెం చదువుకున్న పండితులతోటి, జ్ఞానులతోటి, మహాత్ములతోటి మాట్లాడేటప్పుడు కొంచెం వినయంగా మాట్లాడాలి, అహంకారం పనికిరాదు. అంటే చాలా వినయంగా తల్లి దగ్గర ఆ నారదుడు ఇలా గొంతు విప్పాట. పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమేశ్వరి సదసత్ భావ సంకల్ప వికల్ప కలనాత్మిక జగత్ అభ్యుదయార్థాయ వ్యక్త భావముపాగత అసజ్జన వినాశార్థ సజ్జనాభ్యుదయార్థిని. అమ్మా జగన్మాత, నువ్వు పరబ్రహ్మస్వరూపిణి, నీ నిలయం పరంధామం అంటే నువ్వు ఎక్కడుంటే అది ఒక పవిత్ర స్థలమే. సమస్తాన్ని లోకాలని నీ చూపులతో పవిత్రం చేసే పరమేశ్వరి, లోకాలకి నువ్వే అధిపతినివి. సత్తు అసత్తు ఈ రెండింటికి యొక్క భావములను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తావు. మనుషుల సంకల్పం వికల్పం రెండూ కూడా తొలగించేదాని నువ్వే. అసలు ఈ కోరిక, ఈ పని చెయ్యాలనే కోరిక కానీ చెయ్యకూడదనేది కానీ రెండు నీ వల్లే సృష్టింపబడుతూ ఉంటాయి. అంతేనా, సంవాద వివాదాలు రెండు నీ సంకల్ప బలములమ్మా. ఇక్కడ రెండు రకాల చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, పదాలు చాలా ప్రమాదకరండి. సంవాదము అంటే ఒకరు అడిగితే రెండో వాళ్ళు జవాబు చెబితే దాన్ని సంవాదము అంటారు. సంవాదం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఆయన వచ్చి నన్ను ఏదైనా ప్రశ్నిస్తే నేను జవాబు చెబితే ఆ ప్రశ్నకి జవాబు చెప్పడమే సంవాదం. వివాదం అంటే ఏ నాదే రైట్ అంటే నాదే రైట్ అని కొట్టుకోవటం అదనమాట. అంటే వీళ్ళిద్దరు ఈ వివాదం వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఇతరులు పొగడరు. తొంసంటహ అంటే తొంసంటహ అని తిట్టుకుంటారు అనమాట. అలా తిట్టుకోవడం, నాదే గొప్ప అంటే నాదే గొప్ప అనుకోవడం, పిడివాదాలు చేయడానికి వివాదము అన్నారు. సంవాదం అంటే ఒకరికి సందేహం వస్తుంది అనమాట. ఏమండి అమ్మవారికి 4 భుజాలు ఉన్నాయని మీరు చెప్పారు, ఇది ఎంతవరకు నిజము అని అడుగుతారు. ఆ 4 భుజాలు ఉన్నాయని వివరణ చెప్పాలి వీడు. లేదా అమ్మవారికి ఈ శక్తులు ఉన్నాయంటే నిజమైన, అమ్మవారికి ఏ రూపాలు ఉన్నాయి, ఇలా అడుగుతూ ఉంటారు, సమాధానం చెబుతూ ఉండడం. ఇది సంవాదం. అందుకే మీకు హయగ్రీవ అగస్త్య సంవాదే. హయగ్రీవుడికి అగస్త్యునికి మధ్యలో వచ్చిన సంవాదంలో లలితాస ఉపాఖ్యానం వచ్చిందంటే అక్కడ అర్థం ఏంటి? అగస్త్యుడు అడుగుతున్నాడు, సమాధానం చెప్పేవాడు హయగ్రీవుడు అని అర్థం. అంతేకాదు సంవాదం అంటే మాత్రం కొట్టుకోవడం అని అర్థం చేసుకోకండి. నాయ స్వామి అంచేది ఈయన ఏమని చెప్పాడంటే, సంవాద వివాదములు రెండింటినీ కూడా సమానంగా చూసే తల్లి జగన్మాత నీకు నమస్కారం. నువ్వు ఎందుకు ఆవిర్భవించావు? జగత్ అభ్యుదయార్థాయ వ్యక్తభావం ఉపాగత. జగత్తునకు అభ్యుదయము, అభివృద్ధి కలిగించడానికి, కష్టాలు తొలగించడానికి నువ్వు ఒక రూపాన్ని ధరించావు. లేకపోతే నీకు రూపం లేదు, నీకు అసలు ఏ రూపము లేనటువంటి దానివి, అవ్యక్తాకారని విరువు, అవ్యక్త స్వరూపురాలివైన నువ్వు ఈ జగత్తుకి శుభం చేకూర్చడం కోసం ఇవాళ మా ముందు ఒక ఆకారాన్ని ధరించావు తల్లి. అసజ్జన వినాశార్థ పని, ఎవరిని నాశనం చేయాలి? అసత్ జనలను వినాశం చేయడం కోసం. ఎవడిలో అయితే అసత్ అనే పదార్థం ఉంటుందో, ఎవడిలో దుష్ట బుద్ధి ఉంటుందో, ఆ దుష్ట బుద్ధి కలిగిన వాడిని నాశనం చేస్తాను. ఇక్కడ ఒకరిని చంపడం అంటే వాడు చంపడం కాదు, వాడిలో ఉండే దుర్మార్గపు లక్షణాలను, క్రూర గుణాలను తొలగించడం. అవి తొలగించడానికి సజ్జన అభ్యుదయార్థిని, సజ్జనులకు అభ్యుదయము అంటే అభివృద్ధిని కలిగించడానికి, వాళ్ళని డెవలప్ చేయాలి, ధర్మాన్ని పెంచడానికి, అధర్మాన్ని అణచడానికి ఆవిర్భవించావు. అమ్మవారు ఎందుకు వచ్చింది? అధర్మం లోకంలో పెచ్చు పెరుగుతూ ఉంటే దాన్ని ఖండించడానికి, ధర్మాన్ని విపరీతంగా పెంచడానికి ఆవిర్భవించావు. మరి తల్లి, ఇంకా నీ లక్షణం ఏమిటంటే, ప్రవృత్తి స్తవ కళ్యాణి సాధూనాం రక్షణాయహి. సాధూనాం, సాధువుల యొక్క రక్షణాయ, రక్షణ కొరకు మాత్రమే నువ్వు ప్రవృత్తి ఒక రూపాన్ని ధరించావు. సాధువు లేని వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళని రక్షించడం నీ యొక్క లక్షణం, కర్తవ్యం. అందుకే నిన్ను కళ్యాణి అన్నారు. అంటే ఎవడిలో దుష్టబుద్ధి ఉంటుందో ఆ దుష్టబుద్ధిని తొలగించి వాడిలో మంచి బుద్ధి కలిగించడం, కళ్యాణ బుద్ధి కలిగించడం, శుభబుద్ధి కలిగించడం కళ్యాణి యొక్క లక్షణం. నువ్వు ఇతరులకు శుభం కలిగిస్తావు. ఎలాగా అంటే వాడిలో దుష్టబుద్ధి పోతే వాడు శుభం పొందుతాడు. అంచేత నిన్ను కళ్యాణిని అన్నారు. తల్లి, మరి అటువంటి నువ్వు భండాసురుని ఇంతకాలం ఎందుకు వదిలేసినట్టు, అసలు నువ్వు ఎందుకు పెట్టావు? దుర్మార్గులను చంపడానికి, సన్మార్గులను రక్షించడానికి కదా, అధర్మనాశనానికి, ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి కదా. మరి ఎందుకమ్మా వాడిని ఊరికి అలా ఊరుకుంటున్నావు, ఉపేక్షిస్తూ ఉన్నావు? అయం భండాసురో దేవి బాధతే జగతంత్రయం. ఈ భండాసురుడు తల్లి జగత్తుని తెగబాధ పెడుతున్నాడు. నువ్వు బహుశా నేను నా శక్తిని చూచి వీడు మారతాడనే ఉద్దేశంతో ఇంతకాలం నేను క్షమించుండొచ్చు, కానీ పాముకి ఉత్తిని కాటేయడం అనే లక్షణం ఉంటుంది, తేలుకి కొట్టడం అనే లక్షణం ఉంటుంది. అలాగే నీచ బుద్ధి ఉండకూడదు, కానీ ఆ బుద్ధి పుడితే ఇతరులకు ఏదో ఒక అపకారం చేస్తే కానీ నిద్రపట్టదు. కొంతమందికి ఇతరులు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే కానీ ఆనందంగా పూట ఆహారం ఎక్కదట. అవతలవాడిని గిల్లో కొట్టో తిట్టు ఏదో రకంగా, ఇవాళ నాకు ముగ్గురు బాధపడ్డారు అనుకుంటే కానీ వాడికి అన్నం అరగదట ఒక్కొక్కడికి. అదనమాట, ఎంతమంది ఏడిస్తే వీళ్ళకంత ఆనందము, ఆకలి పుట్టడం జరుగుతూ ఉంటాయి. భండాసురుడికి కూడా తోటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు ద్వేషభావాన్ని రగులు కొలిపారు వాడిలో. ఈ ద్వేషభావం వల్ల ఈ భండాసురుడు ప్రస్తుతం ఏమయ్యాడంటే, ఇతరులను బాధ పెడితే కానీ ఆ పూట వాడికి రోజు గడిచినట్టు కాదు. అంచేత తాత్కాలికంగా నువ్వంటే చడిశాడు కొద్ది రోజులు, అందుకని సైన్యాన్ని వెంట పెట్టుకుని తిరిగి వెళ్ళిపోయాడు తన లోకానికి, తన నగరానికి. కానమ్మా, సోనితపురానికి వెళ్ళిన వాడు 1000 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. ఆ తరువాత మళ్ళీ అక్కడ శుక్రాచార్యుడు అతన్ని ప్రేరేపించిన ఆయన, అమ్మవారిని కూడా జయించగలిగేంత శక్తి నీకు ఇప్పిస్తాను అన్నాడు. వాడు అందులో క్రమలో పడిపోయి యజ్ఞయాగాదులు చేసి ఎందరికో రకరకాలైనటువంటి దాన ధర్మాలు చేశాడు. బ్రాహ్మణోత్తముల్ని కొందరిని పిలిపించాడు, యజ్ఞకాండలు చేశాడు, అక్షయ తూణీరాలు, మంచి ధనుస్సు పొందాడు, విజయం పొందగలిగేటటువంటి సైన్యాన్ని సమీకరించుకున్నాడు, మళ్ళీ శక్తులన్నీ ఆవాహన చేసుకున్నాడు, దాన ధర్మాలు చేయడం ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకున్నాడు. శివుడు కేవలం అతనికి 60,000 సంవత్సరాలు ఆయుర్దాయం ఇస్తే అది కాక ఇంకో 20,000 పడిగి బతికాడు ఆయన. బతికి ఇంకా ఆయుర్దాయాన్ని పెంచుకుంటున్నాడు. ఎవడైనా సరే ఆయుర్దాయాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం రెండు వాడి చేతుల్లో పనండి. ఒక్కొక్కడ దుష్కృతుల వల్ల తన ఆయుర్దాయాన్ని తగ్గించుకోవచ్చు, కొంతమంది పెంచుకోవచ్చు. అది శాశ్వతం నిజం అది కూడా. ఎలాగంటే దుర్యోధనుడికి ఒక ఉన్న ఆయుర్దాయం కంటే 60 సంవత్సరాలు ముందుగా మరణం చెందాయట. 60 సంవత్సరాలు ఇంకా వాడికి ఆయుర్దాయం ఉన్నది, ఉండగా ప్రాణం పోగొట్టుకున్నట్ట. మహాభారతంలో చెప్పారు 60 సంవత్సరాల ఆయుర్దాయానికి ముందు చచ్చిపోయాడు వాడు. ఇదేంటి, వాడికి ఆయుర్దాయం ఇంకా ఉంది, వాడు మరణం పొందడానికి టైం ఉందే కానీ ముందుకు తెచ్చిపోయాడంటే కొన్ని కొన్ని పాపాలు చేస్తే చస్తాం. అందుకే గుళ్ళు ఏం చేస్తారంటే, అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం అని ఆ లోపలుండే ఏ దేవీ దేవతలైతే వాళ్ళ యొక్క పాదోదకాన్ని ఇస్తారు మీకు. ఇక్కడ వాళ్ళు మొట్టమొదటి అనే మాట ఏమిటంటే, అకాల మృత్యు హరణం. అకాలము అంటే టైం రాదు, కాలము రాకుండానే మృత్యు వస్తూ ఉంటే అటువంటి మృత్యువుని హరిస్తుందట. అంటే వీడు 70 బతకవలసిన వాడికి 60 ఏటే మృత్యు వచ్చిందనుకోండి, దాన్ని అకాల మృత్యువు అంటారు.
అలా ఇంకా ఆయుర్దాయం ఉన్నప్పటికీ ముందుగా వచ్చే మృత్యువుని తొలగించడమే ఈ దేవుడి యొక్క ఆ తీర్థంలో ఉండే శక్తి అన్నమాట. మరి అకాలం ఎందుకు వస్తుంది? మృత్యువు అంటే చేసేటటువంటి కర్మల వల్ల, కొన్ని రకాల పాపాల వల్ల మృత్యు తొందరగా వస్తుంది. అన్యాయంగా గోండాయుధంతో ఇతరులు పీడించేవాళ్ళు, ఇతరుల ధనాన్ని అపహరించేవాళ్ళు, 10 మందికి బాధ పెట్టేవాళ్ళు, ఎన్నో క్రూర కర్మలు చేస్తుంటారు కొంతమంది దుర్మార్గులు. వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ పని ఇదే అనమాట. వాళ్ళ జీవితంలో సత్కర్మాచరణం తెలియదు వాళ్ళకి. అటువంటి వాళ్ళ ఆయుర్దాయం క్షీణిస్తూ ఉంటుంది. దుర్యోధనుడు కూడా అలాగే చేశాట. ఎలాగా అంటే, పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచద్గర్వులధార్త రాష్ట్రులన నిందం పిలిచి గోవిందుడి పిల్చన్ రాజ్యము ధర్మసూనునకు కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావం.
పాంచాలి అంటే పాంచాల దేశపు రాజు కూతురి అయిన ద్రౌపదీదేవిని కొంతమంది వచ్చినట్టు మా కాలేజీ పిల్లలు నా దగ్గర చదువుకున్న స్టూడెంట్లు పాంచాలి అంటే అర్థం రాశారు. 5 భర్తలు కలదట. మరి వాడికి ఏ సంస్కృతం చెప్పిందో ఏ పాండిత్యం చెప్పిందో తెలియదు. పాంచాలి అంటే 5 భర్తలు కలదట. మరి అందులో చివరిని ఆలి అనే శబ్దం వినబడుతుంది కాబట్టి అలా రాసేశారన్నమాట. అలా ఉంది వాళ్ళ భాష. కొద్ది రోజులు పోతే ఈ భాష కూడా పోతుందేమో తెలియదు. పాంచాలి అంటే పాంచాలం అని ఒక దేశం ఉంది. ఆ దేశపు రాజుగారు పాంచాలుడు, ఆయన కూతురు పాంచాలి. అంతేగాని పాంచ అంటే 5, ఆలి అంటే పెళ్ళాలని కాదు, 5 వారిలని మాత్రం కాదు అక్కడ అర్థం. అది బండభూత అనమాట. పాంచాలి అంటే కేవలం పంచాల దేశపు రాజు కూతురు అని, ఇంకేం లేదు. అంతేగాని 5 భర్తలు పోనీ ఆలి ఉన్నా ఆలి అంటే భార్య అని అర్థం. కానీ ఈ భర్తలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మరి వీళ్ళు సృష్టించారన్నమాట వాళ్ళు. ఎవరో సృష్టించకపోతే భాష అలా పుడుతుందండి మరి, అందుకని అలా సృష్టించుంటారు పాపం. అలాగా ఇది చెప్పొచ్చేది ఏంటంటే, పాంచాలి అంటే ద్రౌపది. ఆవిడ కబరి జుట్టు యొక్క ముడిని వికర్షణ లాగాయట, ఇప్పేశాట. జుట్టు ముడిని ఇప్పినటువంటి మహాపాపము చేత క్షతాయుష్కుడయ్యాడు, నశించిందట ఆయుర్దాయం. అంటే దుర్యోధనుడికి 60 ఏళ్ళ ఆయుర్దాయం వాళ్ళ తమ్ముళ్ళకి ఎందుకు పోయిందంటే, ద్రౌపది యొక్క కొప్పు ఇప్పించడం వల్ల, దుశ్శాసనుడి చేత ఈడ్పించడం వల్ల ఆయుర్దాయం పోయింది. అందుకనే చావలసిన టైం ఇంకా ఉండగా ముందు చచ్చిపోయాట. కృష్ణుడు ఎందుకు చంపించాడంటే, ఆయుర్దాయం తీరింది కాబట్టి చంపించాడు. ఉంటే చంపించలేడు ఆయన. అందుకని మనం కూడా ఉన్న ఆయుర్దాయాన్ని ఇలాంటి పాపాల ద్వారా పాడు చేసుకుంటున్నాం. అలా పాడైన ఆయుర్దాయం మళ్ళీ సంపాదించకపోతే 1000 జన్మలు ఎత్తాలి. పాపముల వల్ల పోతుంది కానీ ఆయుర్దాయం ఒరిజినల్గా పోవడం లేదుగా. బలవంతపు చావు అంటారు. ఈ బలవంతపు చావు వాడు తాత్కాలికంగా కొన్ని లోకాలకు వెళ్ళినా మళ్ళీ తిరిగి భూలోకంలో ఎంతకంటే దుష్కరమైన జన్మలు ఎత్తి కష్టాలు అనుభవించాలి. అందుకని మనం ఈ తీర్థాలు చేయడం, వ్రతాలు చేయడం అందుకన్నమాట. ఈ తీర్థంలో అంత శక్తి ఉన్నది. స్వామివారికి అభిషేకం చేసింది అయితేను ఏదో తీర్థం ఇవ్వాలి కాబట్టి ఆ బయటవాడు కొట్టిన కొబ్బరికాయ నీళ్ళు అందులో పోసిస్తే తీర్థం అనిపించుకోదు. దానివల్ల అకాల మృత్యు హరణం ఉత్తి మాట అవుతుంది. ఎందుకోసం చెబుతున్నానంటే, నేను శాస్త్రంలో ఉన్నది ఖచ్చితంగా చెప్పడం అలవాటు నాకు. మీరు విన్నా వినకపోయినా నాకు వచ్చిన నష్టంలే. కొంతమంది కొబ్బరికాయ అక్కడ కొట్టేసుకుని ఆ నీళ్ళు ఇందులో పోసేసుకుని ఇదే తీర్థం ఇచ్చేస్తాం. అది ఇవ్వకూడదు, అది శాస్త్రం కాదు. అది ఖచ్చితంగా భగవంతునికి అర్పించబడి ఉండాలి. అభిషేకం చేయబడినదో నివేదన చేయబడిందో అయి ఉండాలి. బయట కొబ్బరికాయ కొట్టి తీర్థం ఇవ్వాలి కాబట్టి అందులో నీళ్లు పోస్తే అది తీర్థం అనిపించుకోదు. అదే తీర్థం అయితే చక్కగా కుళాయి దగ్గర నీళ్లు పెట్టినా తీర్థమే అవుతుంది అనమాట. సృష్టిలో తీర్థం కానిదే లేదు. భగవంతునికి మంత్రపోతమై మంత్రములతో అర్పింపబడినది మాత్రమే తీర్థం అని, మిగిలిన వాటిని కేవలం జలమని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అమ్మా, వాడి యొక్క ఆయుర్దాయం మళ్ళీ పెంచుకుంటున్నాడు ఎవరు? భండాసురుడు. దేని ద్వారా? బ్రాహ్మణోత్తములకు దానాలు చేయడం ద్వారా, యజ్ఞాలు చేయడం ద్వారా, వ్రతాలు చేయడం ద్వారా, శుక్రాచార్యుడి యొక్క నేతృత్వంలో. అటువంటి భండాసురుడు ఇప్పుడు మళ్ళీ విజృంభించి ఆ నీ దగ్గర లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ బాధ పెడుతున్నాడు. నీ దగ్గర ఉన్నవాడు జోలికి రాలేడు వాడు. అందుకని నీ నగరం అంటే తెలియకుండా బయట ఉండేటటువంటి పౌరుల్ని మాత్రం మహా బాధ పెడుతున్నాడు. అటువంటి వాడిని ఇంకా క్షమిస్తున్నావా తల్లి? త్వయైకయేవ జేతవ్యో నశక్యస్త్వపరైశ్వరై. వాణ్ణి జయించాలంటే నువ్వు ఒక్కదానివే జయించగలవు. ఇంక ఏ దేవతల వల్ల కాదు కాదు కాదు. ఎందుకంటే భండాసురుడి శక్తి అటువంటిది. ప్రతివాడు ప్రతి పని చేయలేరు. కొన్ని పనులు కొందరే చేస్తారు. కాబట్టి తల్లి, ఇటువంటి రాక్షసుని సంహరించాలంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. తత్సేవైక పరాక దేవాహ చిరకాలం ఇహోషితాగా. అమ్మా, ఈ దేవతలు ఇంతకాలం నుంచి నీకు సేవ చేస్తున్న దగ్గర ఎందుకున్నారు? కేవలం ఆనందమే కాదు, కొంత స్వార్థం కూడా వాళ్లలో ఉన్నది. భండాసురుడిని నువ్వు సంహరిస్తావని, తద్వారా ఆనందం పొందుదామని ఉన్నారు. స్వార్థం లేకుండా దేవతలు కూడా కేవలం భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండరమ్మా. ఉన్న విషయం చెబుతున్నాను, వీళ్ళందరూ కూడా ఇదే కోరికతో ఇక్కడ నీ దగ్గర చిరకాలం నుంచి ఉండిపోయారు. త్వదాజ్ఞయ గమిష్యంతి స్వాని స్వాని పురాణితు. నీవు ఆజ్ఞవిస్తే వీళ్ళు తమ తమ నగరాలకు వెళ్ళిపోతారు, ఇక నువ్వు కూడా యుద్ధానికి సిద్ధమవుతావు. వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు వీళ్ళని కాపాడుతూ నువ్వు ఇక్కడే ఉండిపోతావు, కాబట్టి వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోవాలి, నువ్వు యుద్ధానికి సంసిద్ధురాలివి కావాలి. జగన్మాత ఈ పని చెయ్యాలి. అమంగళాని శూన్యాన్ని సమృద్ధార్థాన్ని సంతత. ఈ విధంగా ఆ అమ్మవారితో అంటూ ఇంకేమన్నాడు, అమ్మ లోకమంతా ఈ భండాసురుడు చావనంత వరకు అమంగళములతో శూన్య పదార్థములతో ఐశ్వర్యములు నశించిపోగా ఉన్నది. వీడెప్పుడు మరణిస్తే అప్పుడు లోకములన్నీ మళ్ళీ మంగళములు అవుతాయి. లోకంలో మంగళం ఏర్పడాలంటే ఈ అమంగళకరుడైన రాక్షసుని సంహరించాలి, అప్పుడే లోకానికి తిరిగి మహైశ్వర్యం పొందుతుంది. ఏం చేస్తావో తల్లి, అంత నీవిదే బాధ్యత అని నారదుడు ఆ తల్లికి అఖిలేశ్వరికి పాదాలకు నమస్కారం చేసి విజ్ఞాపించాట. స్వస్వవాస నివాస ప్రేషయమాస చమరాన్. ఆ తర్వాత అమ్మవారు వెంటనే లేచింది, దేవతల్లారా అమరులారా మీ మీ నగరాలకి మీరు తిరిగి వెళ్ళండి, ఎందుకంటే ఇంతవరకు ఎవరో ఒకరు ప్రార్థించేదాకా కదలకూడదనే కావాలని ఆగా. నారద మహర్షి జ్ఞానప్రదాత్రుడు ప్రార్థించాడు, మీ నగరాలకు మీరు వెళ్ళి ఏం జరుగుతుందో చూడండి, ఇక నేను కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాను అని చెప్పి దేవతల్ని వారి వారి నివాసాలకి పంపించిందిట. బ్రహ్మదేవుణ్ణి, హరిని, శంభుణ్ణి, వాసవుడు అంటే ఇంద్రుణ్ణి, ఇంకా దిక్పతులను వీళ్ళందరినీ కూడా యథార్హం పూజయిత్వాతు ప్రేషయామాసచ అంబిక. ఆ అంబిక ఈ బ్రహ్మాదుల్ని మిగతా వాళ్ళు కూడా ఎవరి ఎవరి అర్హతలకు తగినట్టుగా వాళ్ళందరినీ గౌరవించిందిట. ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు మన ఇంటికి ఎవరిని వచ్చారనుకుంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి గౌరవం చేసి పంపించాలి. అబ్బా నాలుగు రోజుల పాటు వీడు మన దెబ్బ తెచ్చేసాడు రా, వీడి కాఫీలు టీలు ఇవ్వలేకపోయాను అనుకోకూడదట అంచే సాధ్య. అసలు అటువంటి వాడు వస్తే వాడు ఇంట్లో ఉండనే ఉండనివ్వకూడదు, ఎందుకంటే మనస్సుకు నచ్చని వాడు ఉన్నాడే వాడు దుష్టబుద్ధి కలిగితే అటువంటి వాడికి ఆశ్రయం ఇవ్వడమే దోషం. అథవా ఇచ్చిన వాడికి వెళ్ళేటప్పుడు ఇలాంటి గౌరవం చేయక్కర్లా, కానీ మహాత్ములైన వాళ్ళు ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం వాళ్ళని గౌరవించాలి. మరి సాక్షాత్తు త్రిమూర్తులు ఇంద్రుడు ఇలాంటి వాడు తిరిగి వెడుతుంటే అందుకని అమ్మ కూడా ఏం చేసిందట, యథార్హం పూజయత్వాతు వారి వారి అర్హతలకు తగినట్టుగా వారిని గౌరవించింది, వాళ్ళకి కానుకలు ఇచ్చిందట. ఇంతకాలం నీ సేవ చేశాం, మేము ఏమైనా తెలియక అపరాధాలు చేస్తే అవి క్షమించమ్మా. మానవులు అనుక్షణము జీవులు అయిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక మానవులేంటి దేవతలేంటి ఎవరైనా సరే అపరాధాలు చేస్తూనే ఉంటాం. నీ అర్చన నిన్ను సేవించటం ఇటువంటి విషయాలు మాకు పరిపూర్ణంగా తెలియవు. దోషాలు లేకుండా ఎవరు చేయగలుగుతారు? ఆ దోషాలు ఏమైనా ఉంటే మా దగ్గర ఆ అపరాధములన్నీ కూడా నువ్వు క్షమించు అని లెంపలు వేసుకొని ప్రార్థించారట. అప్పటి నుంచి భూలోకంలో మనం కూడా ఆ దేవతలు అనుసరించిన బాటలు అనుసరిస్తూ అపరాధ సహస్రాన్ని క్రియంతే నిసింహయ యత్పూజితం మయాదేవి క్షమస్వ పరమేశ్వరి అని చెప్పి లెంపలు వేసుకోవడం అనేది ఆచారంగా వచ్చింది. మొట్టమొదటి వాళ్ళు ప్రవేశపెట్టారు ఇంద్రాది దేవతలు. ఆ స్వస్వాంశై శివయో సేవ మాదిపోత్ర కుర్వత. ఇక ఆ జగన్మాత తనలోంచి ఆవిర్భవించినటువంటి కామేశ్వరుణ్ణి తనతో పాటు పక్కన ఉన్నటువంటి వాణ్ణి ఈ దేవతలందరూ సేవించారు కాబట్టి, నాయన దేవతలారా ఈయన మీకు తండ్రి నేను తల్లి, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు విడివిడిగా ఉండకూడదు మేము ఇద్దరం, కాబట్టి శివ శివులు కలిసిపోవాలి అని వాళ్ళు చూస్తూ ఉండగా అమ్మవారిలో ఐక్యం అయిపోయేట స్వామివారు మళ్ళీ. అప్పుడు శివ శివశక్తి ఐక్య రూపిణి అంటే ఆవిడనమాట. అప్పుడు రెండు రూపాలు కలిసిన శక్తితో రాక్షసుని సంహరించడానికి బయలుదేరాలి. విడిగా ఇంకా ఆయన అక్కర్లా, అమ్మవారు కామేశ్వరుడు లలితుడు ఐక్యమైపోయాడు. కామేశ్వరుడు ఐక్యమైన తర్వాత లలితాదేవి యుద్ధానికి సిద్ధమైందటండి. జగన్మాత ఇంతవరకు ఏ ఘట్టానికి ఆ ఘట్టానికి మహిమలు చెప్పలేదు, కానీ ఈ ఒక్క ఘట్టానికి మాత్రం, అంటే నిన్నటి నుంచి వివాహము ఇవన్నీ ఘట్టాలు ఉన్నాయే, ఈ ఘట్టానికి స్పెషల్గా హయగ్రీవులు వారు అగస్త్యునికి ఫలితం చెబుతున్నాడు. జవాన్ చెబుతున్నాడు, ఏతదాఖ్యాన ఆయుష్యం సర్వమంగళ కారణం ఆవిర్భావం మహాదేవ్యాః తస్యా రాజ్యాభిషేచనం యః ప్రాతరుత్తితో విద్వాన్ భక్తి శ్రద్ధా సమన్వితః జపే ధన సమృద్ధి స్యాత్ సుధాంసం యతమిత వాగ్భవేత్. నాయన అగస్త్య మహర్షి, అమ్మవారు యుద్ధానికి వెళ్లే ముందు ఇంతవరకు జరిగిన ఘట్టం యొక్క ఫలితం వివరిస్తున్నా. ఈ ఆఖ్యానం ఉన్నదే, ఈ ఘట్టం ఇంతవరకు జరిగినది అమ్మవారు ఆవిర్భవించడం, దేవతలు ప్రార్థించడం, అయ్యవారు పుట్టడం, వారిద్దరి వివాహం, ఊరెరిగింపు, ఆ తర్వాత దేవతలతో పాటు అమ్మవారు 10,000 సంవత్సరాలు గడపడం, ఈ ఘట్టం
ఆయుష్యము ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఆయుర్దాయం పెంచడం అంటే మనిషికి శుభప్రదమైనటువంటి ధర్మార్థ కామ మోక్షములతో కూడినటువంటి జీవితం ఇవ్వడం. అంతేగాని పనికి మాలిన ఆయుర్దాయం కాదు. అనారోగ్యంతో మంత మీద కథలు లేకుండా నడుము పెట్టేసి ఏడుస్తూ 25 ఏళ్ళు పెరిగితే మాత్రం ఎందుకు ఆయుర్దాయం? ధర్మార్థ కామ మోక్ష సహితమైన దివ్యాయుర్దాయాన్ని మంచి ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అది పెరగడం వల్ల లాభం ఏమిటండి అంటే అది పెరిగిన వాడికి పునర్జన్మం ఉండదన్నారు. దివ్యమైన అమ్మవారి అనుగ్రహంతో పెరిగిన ఆయుర్దాయం ఉంటే ఇక రాబోయే జన్మల్లో ఉండే కర్మలను ఇక్కడే అనుభవించేస్తాం కనుక మనం పునర్జన్మ లభించేది అటువంటి వాళ్ళకి, వాళ్ళకి ఒక మోక్షం గ్యారంటీ. సర్వమంగళ కారణం ఈ ఘట్టం సమస్త శుభములకు కారణమటండి. ఎన్నో సుకృతాలు చేసి వింటారట ఇది. ఆవిర్భావం మహాదేవ్యాహ తస్య రాజ్యాభిషేచనం, అమ్మవారి ఆవిర్భావం ఆవిడ రాజ్యాభిషేకనం. ఎవరైతే ఉదయం పొడు లేచినప్పుడు చదువుతారో వింటారో అటువంటి వాళ్ళు ఐశ్వర్య సంపన్నులు అవుతారు. ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత ఐశ్వర్యం పొందుతారు. సాయంకాలం పూట కనుక విన్నట్టయితే అటువంటి వాళ్ళు క్షీరసాగరంలో పుడుకున్న శ్రీమన్నారాయణుని సన్నిధానంలో ఉంటారట. సుధాసముద్రంలో పుట్టినటువంటి క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆ స్వామివారి సన్నిధానంలో ఉండగలుగుతారట. ఎవరైనా అమ్మవారి యొక్క రాబోతున్న 3 రకాల నామాలు, ద్వాదశ నామములు, షోడశ నామములు, పంచవింశతి నామములు అని 3 రకాల నామాలు చెప్పారు అమ్మవారికి. ద్వాదశ నామములు అంటే 12 నామాలు ఉన్నాయి అమ్మవారికి. తర్వాత షోడశ నామాలు ఒకటి వస్తాయి, పంచవింశతి నామాలు. వీటిని ఎవడైతే చదువుతాడో అటువంటి వాడు జపేత్ ధన సమృద్ధస్య, ధన సమృద్ధి పొందుతాడు. అలాగే మనస్సులో ఉండే చింతలు తొలగుతాయి అటువంటి వాళ్ళకి. మంచి వాక్చాతుర్యము కలుగుతుంది వాడికి. పాండిత్యం వేరు, వాక్చాతుర్యం వేరు. పండితుడైనప్పటికీ మాట్లాడలేరు కొంతమంది, కానీ పాండిత్యంతో పాటు ఉపన్యాసం చెప్పి మెప్పించేటటువంటి పాండిత్యం కూడా వస్తుంది. వాడు ఆ గొప్ప వాక్చాతుర్యం కలిగిన వాడు అవుతాడనమాట. నా అశుభం విద్యతే తస్య పరత్రేహ చతీమత, ఇహలోకంలో వాడికి అశుభం ఉండదు అసలు పొరపాటున కూడా. పరకాల పరలోకంలో కూడా మోక్షానికి అర్హుడవుతాడు వాడు, పండితుడవుతాడు. ఇది సందేహం లేదు అగస్త్య మహర్షి. యశః ప్రాప్నోతి విపులం సమానోత్తమతామపి, తా సాటి వాళ్ళల్లో గొప్ప పేరు తెచ్చుకోగలుగుతారు. చెప్పట్టలో చెదల్లా పుడుతూ పోవడం కాకుండా లోకంలో ఏదైనా ఘనకార్యం సాధించిన గొప్పవాడనే పేరు తెచ్చుకుపోతాడు అటువంటి వాడు. యశః ప్రాప్నోతి, ఎప్పుడు కీర్తి పొందుతూ ఉంటాడు, విపులమైనటువంటి కీర్తి పొందుతాడు. కీర్తుల్లో 2 రకాలు కదా మరి. రావణాసురుడు మంచి ఫెమిలియర్ పర్సనే, అలాగే రాముడు. కానీ రామచంద్ర ప్రభు యొక్క కీర్తి రావాలి. ఈ దుర్మార్గుడు బాధపడలేకపోతున్నాను అనుకోకూడదట. ఒక ఆయన ఓ దొంగడు కొడుకుని పిలిచాడు, కుమారా కుమారా నాకు పేరు తెచ్చిపెట్టాను ఆయన అని చేతులు చెయ్యించు తెచ్చిపెట్టు. దొంగ చచ్చిపోతూ ఓ దొంగ ఆయన కొడుకు చేత చేతులు చెయ్యి మాట వేయించుకున్నట్ట. ఏమని, నాకు పేరు తెచ్చిపెట్టు, నన్ను అందరూ తలుచుకునేలా చెయ్యన్నట్టు. నాకు కాస్త మంచి పేరు తెచ్చిపెట్టన్నట్టు, పైగా మామూలు పేరు కాదు, మంచి పేరు తెచ్చిపెట్టన్నాడు. కానీ దొంగడంటే లోకంలో అందరికీ అసహ్యం. దుర్మార్గుడు తలకాయలు పగలగొట్టాడు, అందరినో డబ్బులు దొబ్బేశాడు, అందరినీ నానా ఏడుపులు ఏడిపించేశాడు, కొంతమంది బట్టలు కూడా వలుచుకుని కేవలం గోచిపాతి ఇచ్చాడు. ఇలాగ వాడిని తెగ తిడుతున్నారు అంతా ఎక్కడికి వెళ్ళినా. అంచేత తండ్రి చచ్చిపోయిన తర్వాత ఈ దొంగ కుమారుడు ఊరంతా తిరిగాడు తండ్రికి మంచి పేరు తెద్దామని. తండ్రి సంపాదించిన డబ్బు అంతా దానం చేశాట. దొంగ సొమ్ము దానం చేయకేం చేస్తాడు దుర్మార్గుడు, ఎంతమంది పొట్టలు కొట్టి సంపాదించాడు ఆ డబ్బు అంతా దానం చేస్తారని తిడుతున్నారు. కానీ ఒక్కడు పొగట్టంలా చూశాడు, చూశాడు ఏడాది వాడు నానా కష్టాలు పడ్డాడు. కానీ తండ్రిని తిట్టేవాళ్ళే కానీ పొగిడేవాళ్ళు ఎక్కడ దొరకలేదట. అందుకని ఈ కుమారుడు బాగా ఆలోచించాడు. మాంచి దొంగలను ఒక 1/2 మందిని చూసుకుని దుడ్డు కర్ర పెట్టుకెళ్ళాడు. కనిపించిన వాడు కనిపించినట్టు బుర్ర పగలగొట్టి, ఇది వరకు వాళ్ళ నాన్న అయితే దొంగలతో పాటుగా వెళ్ళి ఆ దారి వెంబడి వెళ్ళే వాళ్ళని దోచుకుని మంచి వస్త్రాలతో వెళ్ళే వాళ్ళని వస్త్రాలు పిక్కుని గోచిగుడ్డు ఇచ్చేవాట. ఈయన గారు గోచిగుడ్డు కూడా ఇవ్వకుండా పంపించాట. ఒరే వీళ్ళ నాన్నే దేవుడు రా, కనీసం గోచిగుడ్డు అయినా ఇచ్చాడ్రా అని పొగిడారు అంత. కనీసం వాడు గోచిగుడ్డు అయినా ఇచ్చాడు, ఈ దుర్మార్గుడు అది కూడా ఇవ్వట్లేదు వీడు దుర్మార్గుడు అన్నారట. ఆ రకంగా తండ్రికి మంచి పేరు తెచ్చిపెట్టాడు. అంచేత పేరుల్లో రకరకాల పేర్లు అన్నారు, కాస్త మంచి పేరుతో బతుకుతాడు వీడు కొంతకాలం పాటు. అంచేత ఇది శుభప్రదమైనది, ఉత్తమమైనటువంటి యశస్సుని ఇస్తుంది. అచలా శ్రీర్ భవేత్తస్య శ్రేయశ్రైవ పదే పదే, అటువంటి వాడికి మాటి మాటికి అచలా శ్రీహి భవేత్, చంచల కాని లక్ష్మి వస్తుందట. లక్ష్మీ చంచల, లక్ష్మీహి చంచల అన్నారు. లక్ష్మీదేవి చంచలా స్వరూపిణి. ఇవాడు ఉంటుంది రేపు ఉండదు, క్షణానికి ఒక రకంగా ఉంటుంది. కోటీశ్వరుని నిమిషాల్లో పేదవాణ్ణి చేస్తుంది, పేదవాణ్ణి కోటీశ్వరుణ్ణి చేస్తూ ఉంటుంది. అలాంటి లక్ష్మి మనకు ఉండకూడదు, శాశ్వతమైన లక్ష్మి ఉండాలి. అంచేత అచలాహ శ్రీహి భవేత్ అన్నాడు. కదలకూడనటువంటి తరతరాలు ఉండేటటువంటి ఐశ్వర్యం ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇంక ఇంట్లో శ్రేయశ్చయేవ పదే పదే మాటి మాటికి శ్రేయస్సులే కలుగుతాయేటండి ఆ ఇంట్లో. ఆ ఇంట్లో శ్రేయస్సు లేకపోవటం అశుభం అనే మాట వినపడదట. కదాచిత్ నభయం తస్య తేజస్వి వీర్యవాన్ భవేత్. అటువంటి వారిలో కదాచిత్ అపి నభయం భవేత్, ఏనాడు భయం ఉండదటండి. ఎందుకంటే అంత స్థైర్యం వస్తుంది, మానసిక స్థైర్యం. కంఠంలో పుండొచ్చిన ఆ రామకృష్ణ పరమహంస కానీ, మరి అలాగే అరుణాచలం ఆయన పేరే రావణ మహర్షి కానీ, వాళ్ళు ఎప్పుడు భయపడలా, అది రోగం అనుకోలా, ఇది కూడా శరీరంలో భాగం అనుకున్నారటండి. ఎందుకు చెబుతున్నానంటే, బాధ రావడం కంటే ఈ బాధ గురించి ప్రశ్నించే వాళ్ళు ఉండవు ఎక్కువ బాధ అన్నారు. కాలికి నిన్నటి నుంచి చిన్న ఆనకాయ వచ్చి ఆపరేషన్ చేయించిన దగ్గర నుంచి ఈ ఉప్రాణం చెప్పిన దానికంటే ఎక్కువ వివరణ ఇచ్చుకోలేక తల ప్రాణం దొక్కొస్తుంది రా అంచేది. ఈ బాధలన్నీ తట్టుకునే శక్తి అమ్మవారి ఇస్తుంది. తాపత్రయ విహీనశ్చ పురుషార్థైశ్చ పూర్యతే. ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము అని మూడింటిని కలిపి ఏమంటారు, తాపత్రయము అంటారు. ఇవే మనుషులు పట్టి పీడిస్తాయి, తపింపజేస్తాయి. ఈ మూడింటిని కూడా తొలగిస్తుంది, ధర్మార్థకామ మోక్షములు ఇస్తుంది. త్రిసంధ్యం యో జపే నిత్యం ధ్యాత్వా సింహాసనేశ్వరీం. శ్రీమత్ సింహాసనేశ్వరి అని అమ్మవారికి ఒక నామం ఉంది కదండి, ఆ ఒక్క నామాన్ని మూడు పూట్ల పట్టుకి 27 సార్లు జపించినట్టయితే అటువంటి వాళ్ళ ఎటువంటి వాళ్ళు అవుతారట, షణ్మాసాన్ మహతీం లక్ష్మీం ప్రాప్తుయ అధ్యాపకోత్తమ. షణ్మాసార్త్ 6 నెలల లోపు మహాలక్ష్మీదేవుని ఇంట్లో కట్టేసుకుంటారట వాళ్ళు. ఎవరైతే శ్రీమత్ సింహాసనేశ్వరి అనే జగన్మాత యొక్క నామాన్ని 3 సంధ్యల కాలంలో, ఉదయం సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంత్ర సంధ్య, ఈ 3 సంధ్యల యందు 27 పర్యాయములకు తక్కువ కాకుండా 6 నెలల పాటు భక్తి శ్రద్ధలతో జపిస్తారో, రైల్లో కదులుతున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా సర్వకాల సర్వావస్థల్లోనూ విడిచిపెట్టకుండా ఈ 6 నెలలు దీక్షగా జపిస్తారో, అటువంటి వాళ్ళనే జాపకోత్తములు అంటే జపించే వాళ్ళలో ఉత్తములు అన్నారు. కొంతమంది దీక్ష మొదలెడతారు, 2 రోజులు పోయాక 3 రోజులు ప్రయాణం వచ్చింది, ప్రయాణంలో చేయకపోతేనే అనుకుంటారు. ఆ ఎందుకంటే ఎక్కడైనా మొహం అద్దంలో చూసుకోవడానికి మనం టైం తగ్గించుకోం, స్నానానికి తగ్గించుకోం, ఇంకో దానికి తగ్గించుకోం, టిఫిన్కి వేళ అన్ని టైం ప్రకారం జరుపుకుంటాం. పాపం దేవుడు అక్కడే అడగన కనుక ఆయన దగ్గర మాత్రం టైం తగ్గిస్తాను చెప్పడానికి. టైం అయిపోయిందండి అంటే 2 సార్లు అగరత్తులు చూపించి వెళ్ళిపోయానండి. ఇంక మిగతా వాటికి మాత్రం టైం తగ్గించుకోమంట. అర్ధగంట ఫోన్ చేసేవాడు 10 నిమిషాల్లో తిందాం అనుకుంటాడా, అనుకోడు. అలాగా ఆ కాకుండా ప్రారంభించిన తర్వాత ఏం చేసినా జపం చేయడం ప్రధానం. ఇక్కడ చేయడానికి చాలామంది ఏమంటారంటే, ప్రయాణంలో 10 మంది తగులుతారు కదా, ప్రయాణం ఏంటి, ఈ లోకల్లో మనకి తగలవాడు ఎవడున్నాడు కనుక, తగలడం అంటే శరీరం తగలడం ఒకటే కాదు అక్కడ రహస్యం. మనని దేనిని మడి అన్నారంటే మానసికంగా మనిషి ఉండాలి. ఇక్కడ మనస్సు జపంలో ఉన్నది కానీ ఎవడ మీదో నీకు దృష్టి ఉన్నది, ఆ వ్యక్తి మీద దృష్టి ఉంటే వాడిని తాకినట్టే లెక్క. ఒక ధనం మీద దృష్టి ఉన్నది, అది తాకినట్టే లెక్క నువ్వు. ఇంకొకటి మీద ద్వేషం ఉన్నది, వాడి పాపంలో నువ్వు ఆ టైంలో షేర్ పుచ్చుకున్నట్టే లెక్క. అంచేత మానసికమైనది కూడా చాలా ప్రధానం ఇక్కడ. అలాగని భౌతికం పోగొట్టుకోమని కాదు, వీలున్నంత వరకు సాగించాలి. భౌతికం భౌతికమే, అది పార చేయకూడదు. అలాగే మనస్సు కూడా పరిపక్వత చెందగలగాలి. కాబట్టి ఏం పర్వాలేదు, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మధ్యాహ్నం 12 అయిందనుకోండి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పించే 27 సార్లు కాళ్ళు మాత్రం కడుక్కోవాలంతే తేడా. రైల్లో వెళ్ళే వాళ్ళకి కాళ్ళు కడుక్కోవాలనుకుంటే పెద్ద సమస్య కాదు కనుక. కుదరలేదు, నట్ట అడవిలో ఉన్నావు నువ్వు, కాళ్ళు కూడా కడుక్కోక్కర్లేదు, శుభ్రంగా చెప్పించుకోకు. ఇది సంకల్పం చెప్పారు, నేను చెప్పిన మాట కాదు, శాస్త్రాలు చెప్పిన విషయమే. కాబట్టి ఎవరైతే ఈ విధంగా త్రిసంధ్యం యహ జపేత్ నిత్యం ధ్యాత్వా సింహాసనేశ్వరీం షణ్మాసాత్ మహతీం లక్ష్మీం ప్రాప్తుయాత్ జాపకోత్తమ అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారన్నమాట. కాబట్టి ఆ శ్రీమత్ సింహాసనేశ్వరి యొక్క నామాన్ని ఎవడైతే 3 మా కాలముల యందు కూడా ఈ విధంగా ధ్యానం చేస్తాడో, జపిస్తాడో, వాడు 6 నెలలలో గొప్ప లక్ష్మిని పొందుతాడు. మహాలక్ష్మి అంటే ఇక్కడ 4 అని అర్థం అనమాట. ఆ జగన్మాత మోక్షలక్ష్మి కూడా అవుతుంది చిట్ట చివరిని, ఇహలోకంలోనే కాకుండా ఇవి పొందుతాడు. ఈ విధంగా పంచదశోధ్యాయం లలిత దాంట్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత హయగ్రీవుల వారు మళ్ళీ అగస్త్యునితో అంటున్నారు, నాయన అగస్త్య మహర్షి, అథసా జగతాం మాత లలిత పరమేశ్వరి త్రైలోక్య కంటకం భండం దైత్యం జేతుం వినిర్యయౌ. ఇక నారదుని యొక్క ప్రార్థన ప్రకారంగా జగన్మాత లలితా ప్రాభట్టారిక పరమేశ్వరిది త్రిలోక కంటకుడై లోకములనన్నిటినీ పదే పదే పీడిస్తూ ఉన్న మహాదుష్ట బుద్ధి కలిగినటువంటి భండాసురుణ్ణి వధించాలి, వాణ్ణి జయించాలి అని సంకల్పించుకున్నది. వెంటనే యుద్ధానికి వెళ్ళాలంటే ముందు పేరి భాంకార పరులు ఉరగాలి. అందుకని చకార మర్దలాకారాన్ అంభోరాశీం సుసప్తతే మధ్యలను పిలిపించింది దండుని. ఫుల్ బ్యాండ్ మేళాన్ని పెట్టించుకున్నది. వాళ్ళంతా వచ్చారు. మధ్యలలు వాయిస్తూ ఉంటే ఎలా ఉన్నదంటే సప్త సముద్రములు ఒకేసారి గోర్నిల్లుతున్నాయా పొంగుతున్నాయా. సముద్రం దగ్గరికి వెళ్తే మనకి ఎంత సౌండ్, ఓ ఘోష. 7 సముద్రాలు ఒకేసారి పొంగితే ఎలా ఉంటుందో అంత శబ్దం వచ్చిందిటండి. పెద్ద భేరీలు అనమాట, మామూలు భేరీలు కాదు, మృదంగాలు, భేరీలు, భాంకారాలు. ఆ వీటిలో చెప్పాడండి వాద్యాలు. ఈ వాద్యములు కూడా జాగ్రత్తగా వినండి, పేర్లు వినండి చాలా, అంతకంటే ఏమక్కర్లా. ఏమిటి వినడం అంటే ఈ వినికిడిలో గొప్ప శక్తి ఉన్నది. ఎందుకు ప్రతిదానికి అడగకుండా ఇందులో శ్లోకాలు చదివేటప్పుడు మాత్రం దృష్టి చదవనివ్వకుండా వినండి అంతే. కొన్ని రహస్యాలు పైకి చెప్పకూడదు కాబట్టి చెప్పం. మృదంగ మృజాశ్చైవ పటహ అతుకులింగణాక సేలుక చల్లరీరాంగ కుడుక కుండుకా ఘటాక ఆనకాహ పణవాశ్చైవ గోముఖాశ్చ అర్ధచంద్రికాక యవమధ్య ముష్టిమధ్య మర్దలా టిండిమాపి జర్జరాశ్చ భరీతాశ్చ ఇంగ్యాలింగ్య ప్రభేదజాక ఉత్తకాశ్చైతుదండాశ్చ నిస్సాణాః బర్బరా పరే హుంకార కాకతుండాశ్చ వాద్యభేదాస్తథా పరే తద్వనుః శక్తిసేనాభిః ఆహతా సమరోద్యమే. అమ్మవారు లలితా పరాభట్టారిక గొప్ప శక్తి సైన్యాన్ని చేకూర్చుకుని వెళ్లే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆనకములు, పడవములు, దుందుబులు, గోముఖములు, చర్మవాద్యములు ఇలాంటి 27 రకాల వాద్య బృందాలు తయారు చేసిందట. ఈ 27ని నక్షత్రమాలలు అంటారు. ఈ 27 కూడా గొప్ప వాద్యాలు. ఈ 27 వాద్యాలు మనకేం చేస్తాయంటే మన శరీరములో ఉండేటటువంటి షట్చక్రాలలో ఒక్కొక్క చక్రంలోనూ 3 చొప్పులు ఉంటాయట. 6 చక్రాల్లో 6 3 18 ఉంటాయట. 7వదైనటువంటి ఈ పైభాగంలో మిగతా 9 పేరులు ఉంటాయట. అందుకే ధ్యానం జపం చేసుకునే వాళ్ళు నిష్ఠగా కళ్ళు మూసుకుంటే ఒక్కొక్కళ్ళకి లోపల కళ్ళల్లో కాంతి కనబడుతుంది. ఒకళ్ళు అడిగారు, అయ్యా కళ్ళు మూసుకు జపిస్తుంటే నాకు హృదయంలో ఒక రకమైన వెలుతురు కనపడిందండి అంటారు. కొంతమంది ఇక్కడ నాకు వెలుతురు కనపడిందండి అంటారు. కొంతమందికి పైన వెలుతురు కనపడుతుంది. ఈ వెలుతురు యొక్క లక్షణము ఈ 27 మృదంగములలో ఉండేటటువంటి వాటిల్లో చిట్ట చివరి 9 మృదంగములు కూడా అమ్మవారు అక్కడ వాయిస్తుంది అని అర్థం. ఆ దోషాలు తొలగించి వెలుతురిస్తుంది. మనకి లలితా శాస్త్రనామంలో 3 రకాల రథాలు చెప్పారు. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత కిరి చక్రరథారూఢ దండనాథ పురస్కృత అని అక్కడ ఆపకుండా చదవాలి మీరు మాత్రం. కిరి చక్రరథారూఢ దండనాథ పురస్కృత. చదివి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది కిరి చక్రరథారూఢ అని దీర్ఘం తీయకూడదు, కిరి చక్రరథారూఢ దండనాథ పురస్కృత కలిపియ్యాలన్నమాట. అది రహస్య. ఆ 3 నామాలు అంతే. ఈ అంటే మిగతా నామంతా ఒక పక్కన పెట్టండి. ఇందులో 3 రథాలు చెప్పాడు. ఏమేంటివి? గేయ చక్రము, చక్రరాజము, కిరిచక్రము. ఇందులో కిరిచక్రము అంటే తర్వాత వస్తుంది ఎలాగో అర్థం. ముందుగా కిరి అంటే ఒక్క అర్థం చెప్పుకుందాం. కిరి అంటే కాంతి అని అర్థం. కిరిచక్రము అంటే కాంతి చక్రం. కాంతి ఎప్పుడైనా సరే ఒక చక్రాకారంలో ఉంటుంది, రౌండ్గా. మన శరీరములో కూడా నిజమైన భక్తితో ధ్యానం చేసినా, యోగాభ్యాసం చేసినా, కనీసం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసి ఆరాధించిన ఒక అమ్మవారిని కదా అక్కడ మనకి ఇష్టమైన నామం అని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక రూపం అంటే ఉంది భగవంతునికి. మన ఇష్టమైనటువంటి దైవాన్ని మనసులో నిలుపుకుంటే లోపల కాంతి కనుక కనపడితే అదే కిరిచక్రము అన్నారు. ఈ కిరిచక్రానికి 9 రకాలైనటువంటి చక్రాలు ఉంటాయి. అంటే 9 రకాలైనటువంటి ఇందాక మనం చెప్పిన వాద్యత్వరులు అనమాట. ఇవి శరీరంలో ఏం చేస్తాయంటే మనం జపం చేసినప్పుడు ఫలించి లోపల ఉండే దోషములను, కల్మషాలను తొలగించి మనకి కాంతి దర్శనం చేయిస్తాయి. ఇంకా 2వది గేయ చక్రం అని చెప్పాం కదా. ఇంకోటి ఇదేంటంటే కొంతమందికి లోపల కళ్ళు మూసుకుంటే ఏదో తెలియనటువంటి ఒక నాదం వినపడుతుంది. కీర్తనం నాదము అని శబ్దం వినపడుతుంది. ఈ నాదము గేయము అన్నమాట, అది అర్థం. ఆ నాదం చాలా అదృష్టం. అది కూడా ఈ 2 రెండే. దీంట్లో మనం చెప్పినటువంటి మిగతా 18 వాద్యముల యొక్క ధ్వనే నాదంగా వినపడుతుంది. లోపల ఈ చెప్పిన మృదంగాల యొక్క ధ్వని లోపల మనకు నాదంగా వినపడుతుంది. ఇది వినపడితే ఏమండి ఇది ఏమన్నా రోగమా అని భయపడకండి, అదొక అదృష్టం అని భావించండి. ఏది జపం చేసుకునేవాళ్ళు. ఈ జపాలు తపాలు భగవంతుడి మీద భక్తి లేనటువంటి వాడికి మాత్రం గ్యారంటీ కదా హార్ట్ బీటింగ్ అయి ఉంటుంది, వాళ్ళ గురించి మనం పట్టించుకోకల. అంచేత ఈ 27 వాద్యములు కూడా అత్యద్భుతమైనటువంటివని. వీటిని మోగించే అమ్మవారు యుద్ధానికి సిద్ధపడింది. ఈ 27 ధ్వనులు చేయడం వల్ల దుష్టులు నశిస్తున్నారు, అసురులు నశిస్తున్నారు. మన శరీరంలో కూడా ఆసురీ సంపద ఉన్నదట, రాక్షస లక్షణాలు ఉన్నాయట మనకి తెలియకుండానే. ఇవే విఘ్నాలు కలగజేస్తాయి. మనం జపనాలు పుచ్చుకోగానే అయ్యి బాబా సినిమా చూడాలను, లేకపోతే టీవీ స్వరము, ఇంకోటి మొత్తం మీద ఏవో తెలియనటువంటి భౌతికములైనటువంటి వాటిలోకి అడుగు పెడుతుంది మనస్సు. ఎందుకు పెడుతుందంటే ఈ అసుర లక్షణాలు. ఈ అసుర లక్షణాలు తొలగిస్తాయి 27 వాద్యముల యొక్క శబ్దములు అన్నమాట. అమ్మవారు యుద్ధానికి సిద్ధపడి ఈ భేరి శబ్దాల మధ్యలో బయలుదేరింది. బయలుదేరితే అమ్మవారి యొక్క సైన్యం ఎవరెవరు ఎవరెవరు పుట్టారు అంటే, మొట్టమొదటి పుట్టిందట ఎవరో, లలిత పరమేశాన్యాహ అంకుశాస్త్ర సముద్గత సంపత్కరీ నామదేవి చచాల సహ శక్తి. అమ్మవారి యొక్క చేతిలో అంకుశం ఉందని చెప్పాం కదా. అంకుశం ఏనుగును పొడిచేదని అంకుశం అంటారు. ఆ అంకుశం ఉన్నదట. అంకుశము యొక్క చివరలోంచి ఒక కాంతి మెరిసి అందులోంచి ఒక ఆవిడ పుట్టిందిటండి. అమ్మవారి చేతిలో ఉండే అంకుశం నుండి ఎవరు పుట్టారు, ఒక ఆవిడ పుట్టింది. ఆవిడ పేరు సంపత్కరి అన్నమాట. ఆవిడ పేరు సంపత్కరి. ఆవిడ ఒక మహాదేవి. అమ్మవారి అంకుశము నుండి పుట్టింది. లలితా సహస్రనామం చదివిన వాడు మరింత శ్రద్ధగా వినాలన్నమాట. ఆవిడ మహాశక్తులతో కొన్నింటితో పుట్టిందట. ఆవిడ చుట్టూతో ఇంకా ఎవరెవరు ఉన్నారు, అనేక కోటి మాతంగ తురంగ రథపంక్తివి, కొన్ని వేల ఏనుగులు ఉన్నాయట. ఆ ఏనుగులతో లెక్కలేనన్నటి ఏనుగుల యొక్క సమూహంతో పాటు ఆవిడ ఆవిర్భవించిందట. ఆ జగన్మాతని తెల్లని కాంతితో ఉండే ఒక దేవత, అలాగే ఉదయించే సూర్యుడు ఏ ఎరుపులో ఉంటాడో ఆ ఎరుపులో ఉండేటటువంటి మరొక దేవత, ఈ ఇద్దరూ సేవించేవారట. ఇద్దరు చెరువు పక్కన కూడా ఒక ఆవిడ సంపదీశ్వరి, మరొక ఆవిడ సుక్తీశ్వరి, ఇద్దరు చెరువు వైపున ఈ సంపత్కరి అనేటటువంటి ఆవిడ సేవిస్తున్నారు. ఈ సంపత్కరి ఎక్కడి నుంచి పుట్టింది, అమ్మవారి యొక్క అంకుశం చివరి నుంచి పుట్టింది ఈవిడ. ఈవిడ దేనికి అధిపతి, అమ్మవారి యొక్క సైన్యాల్లో ఒక పార్ట్ ఉన్నది, ఏనుగుల సేన అంటారు. యుద్ధానికి వెళ్ళాలంటే మరి కొన్ని రకాల సేనలు కావాలిగా. గజ సైన్యం, రథ సైన్యం, పదాతి సైన్యం, అశ్వ సైన్యం అని నాలుగింటిని కలిపి చతురంగములు, చతుహు అంగ చతురంగ, చతుహు అంటే నాలుగు, అంగములు అంటే పార్ట్లు, నాలుగు పార్టులతో యుద్ధానికి వెళ్లే సైన్యం ఉండేది గనక చతురంగ సైన్యం అన్నారు మన వాళ్ళు. అంతేగాని చతురంగ అంటే కలిపి కదా అదంతా, చతుహు అంగ. అలాగే చదరంగానికి కూడా అదే పేరు, చతుహు అంగమే అది, అది చతురంగం. ఆ చివరికి వచ్చేసరికి చదరంగం అయిపోయింది అదనమాట. ఒక్కొక్క వ్యక్తి ఆడేవాడు కూడా దాంట్లో పెట్టుకునేటటువంటి ఆ లక్షణాలను బట్టి చతురంగం అని దానికి పెట్టారనమాట. అలాగే ఇది కూడా ఈ చతురంగ సైన్యంలోనూ అమ్మవారి దగ్గర ఉండే ఈ సంపత్కరి అనే ఆవిడ గజ సైన్యానికి అధిపతిని అనమాట. ఆ దళానికి ఈవిడ ఒక లెఫ్టినెంట్ కళ్ళలు ఈవిడ దానికి. తామన్వగా యయౌశాన మహతీ ఘోర రావిణి రణకోలాకలం నామ సారురోహ మతంగజం. ఈ సంపత్కరి అనే ఈ దేవత ఒక ఏనుగు నెక్కిందట. దాని పేరు రణకోలాహలము. ఆ ఏనుగు పేరు రణకోలాహలం. పెద్ద ఏనుగు, మంచి మదపటి ఏనుగు. ఆ ఏనుగు మీద ఎక్కి కూర్చున్నది. ఆ ఏనుగు మీద ముందుకెడుతుంటే మిగతా సేనలో ఉండే వాళ్ళందరూ ఏనుగులతో పాటు ఆవిడ అనుసరిస్తూ ఉన్నారు మిగతా సైన్యం. ఈ ఏనుగులు కీంకారాలు చేస్తున్నాయి, పెద్ద పెద్ద శబ్దాలు చేసేస్తున్నాయి. ఆ ఘోర శబ్దంతో ఎలా ఉన్నదంటే మేఘాలు ఆకాశంలో ఆవరించుకుని అరుస్తున్నాయి అన్నట్టు ఉన్నదట. మేఘ శబ్దమే అంటే ఏనుగులు నల్లగా ఉంటాయి, నల్లని ఏనుగులేమో నల్లని మేఘాలు, ఆ ఏనుగుల తొండంలోంచి వచ్చే శబ్దమేమో మేఘాల్లో వచ్చే ఉరుములు అన్నట్టుగా ఉన్నాయట. తస్యాశ్చ సంపన్నాథాయాః పీనస్తన సుసంకటః కంటకో కనసం నాహో రురుచే వక్షసిస్థితః. ఆ తల్లిని సంపత్తులు ఇచ్చేటటువంటి తల్లి అన్నారు. గజ సైన్యానికి అధిపతినైన జగన్మాత మనందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుందట. ఆ తల్లి అటు ఇటు మిగతా సైనికులతో పాటు వెడుతూ ఉంటే అతి భయంకరమైన కష్టాలు తొలగిపోతాయట. ఆ సంపత్కరి అనే ఆ తల్లి యొక్క నామాన్ని తెలుసుకుంటేనే చాలు, కష్టములన్నీ తొలగి సంపదలు ఆవహిస్తూ ఉంటాయట. ఆ తల్లి ఇంకా ఎటువంటిది అంటే లోకకంటకులైన రాక్షసులకు ఈవిడ అంతకంటే పెద్ద కంటకమట, భయంకరురాలట. ఆనందంగా భక్తులకు మాత్రం గోచరిస్తుంది. ఒకే తల్లి ఆవిడ, రాక్షసులకి భయంకర రూపిణిగా కనపడుతుంది, దేవతలకు మాత్రం ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. యుద్ధంలో సత్యభామ కృష్ణుడితో యుద్ధానికి వెళ్ళింది. అప్పుడు ఆవిడ చూచి కృష్ణుడికి శృంగార దేవతగా కనపడుతుందట, కానీ ఆ ముఖమే వాడికి మాత్రం నరకాసురుడికి భయంకరాకారంతో ఉన్నదట. పోతరగా చాలా బాగా చెబుతాడు, రాకేందు బింబమై రవి బింబమై ఒప్పు నేరజాతే క్షణ నిమ్మగంబు.
ఆవిడ ముఖం
ఈయన చూస్తే కృష్ణుడికి
చంద్రబింబంలో ఉందట. శరత్కాలంలో చంద్రుడి యొక్క పూర్ణబింబం ఎలా ఉంటుందో అలా ఉందట. కానీ వాడికో భయంకరమైన మిట్ట మధ్యాహ్నం సూర్యబింబంలో ఉందట. ఎందుకంటే వాడికి భయం, ఈయనకి ఆనందం. అలాగా అలాగే జగన్మాతను చూసి అందరూ భయపడతారు, మనం భయపడకూడదు. అమ్మవారిని తలుచుకోవడానికి కొంతమంది అమ్మవారు అంటే భయం, కానీ పిచ్చివాళ్ళు వాళ్ళు. తల్లి ఆవిడ, ఆవిడకున్నంత శాంతం ఇంకెవరికీ లేదు. భక్తులకు ఆవిడ తల్లి, దుర్మార్గపు లక్షణాలతో ఉండేవాళ్ళకు మాత్రమే ఆవిడ రాక్షసంహారం చేసే దుష్టురాలు కింద కనపడుతుంది, మహిషాసురమర్దినిగా ఉంటుంది. ఒకే తల్లి, అతి భయంకరాకారంతో ఉన్న ఆ తల్లే భక్తులకు మాత్రం సంపదలు కలగజేసే తల్లి. ఈ సంపత్కరి ఇంత ఏనుగు మీద పెడుతుంటే దేవతలు ఆనందపడిపోతున్నారు, భక్తులు యోగులు ఆవిడ మీద పుష్పపురుషం కురిపిస్తున్నారు. అక్కడ భండాసురుడి సైన్యానికి మాత్రం ఆవిడ కంటకురాలే బయలుదేరింది. ఈ సంపత్కరి అంటే ఒక దివ్యమైన అంతరార్థం ఉన్నది. ఆ అంతరార్థము ప్లస్ మరొక ఆవిడ అశ్వారూఢ అని ఇంకొక ఆవిడ పుడుతుంది రేపు. ఆవిడ ఇంకా కిరిచక్రధానుడు దండనాథ పురస్కృతంలో దండనాథ అని ఇంకొక ఆవిడ ఉన్నది, మంత్రిని అంటారు. ఆవిడ జన్మ, వీళ్ళ సైన్యం, ఈ సైన్యంతో జగన్మాత మహాభయంకర యుద్ధానికి భండాసురుడి మీద గెడుతుంది. ఆ దివ్యమైనటువంటి ఘట్టాలతో రేపు మనకి ఆ ఘట్టాలతో పాటుగా చెప్పగా అమ్మవారికి 12 నామములు, ద్వాదశ నామములు, షోడశ నామములు, 25 నామములు కూడా రేపు వస్తాయి. ఈ నామములు కూడా వస్తాయి. హయగ్రీవుడు అగస్త్యునికి చెబుతాడు, వాటితో రేపటి రోజు ఘట్టాల్లో అడుగు పెడదాం. అంతవరకు